బ్రదర్ యువరాజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ 1:2.
ప్రైలాడ్ మేడం,
ప్రైజ్ లార్డ్.
యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. ఆమెన్. ప్రైలాడ్ మేడం.
ప్రైజ్ లార్డ్. 3:5. కృపా బెనర్జీ సిస్టర్.
పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనునని, వారిద్దరూ ఏక శరీరంగా ఉందురునని చెప్పిననియు మీరు చదవలేదా? థ్యాంక్ యూ సిస్టర్.
శోభామాధవన్ సిస్టర్. 6:7.
కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనను అడుగగా,
వందనాలు మేడం. ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
ఆయన శిష్యులు, భార్య భర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తం కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపలేరు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం.
12. ఇషాక్ బ్రదర్.
తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు? మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు? పరలోక రాజ్యం నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకునే నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించను గాక అని వారితో చెప్పాను. ప్రైజ్ లార్డ్ మేడం.
13-15. జూలీ సిస్టర్.
ప్రైజ్ లార్డ్ మేడం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా ఎద్దుకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ఆమెన్. ప్రైజ్ లార్డ్ మేడం.
బైబిల్ చక్కగా వాక్య భాగాన్ని చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్నటిది బ్రీఫ్ గా ఒక 2-3 మినిట్స్ చూసుకుందామండి. నిన్న యాక్చువల్ గా 19:1-7 బైబిల్ స్టడీ చేయటం అనేది మనకు జరిగింది. ఇందులో మెయిన్ గా యేసుప్రభు వారు అక్కడికి ఆ యొక్క అద్దరి దగ్గరకు వచ్చినప్పుడు జన సమూహంలో అక్కడికి వచ్చాయి, ఆయన్ని వెంబడించారు. ఇది మెయిన్ గా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రశ్నలతో శోధింపాలని చెప్పేసి పరిచర్యలో ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ వేయటం జరిగింది. అందులో స్టడీ చేసిన వాటిలో బహుజన సమూహంలో ఆయన ఎందుకు వెంబడించారన్న విషయం మీద స్టడీ చేసినప్పుడు చాలా మంది ఓన్లీ స్వస్థతల కొరకు మాత్రమే కాకుండా కొంతమంది ఫుడ్ కోసము ఆయన ఏం చెప్తారని వెయిట్ చేసే వాళ్ళకు వెయిట్ చేసేవారు కొంతమంది దేవుని రాజ్యం కొరకు అదే ఆయన టీచింగ్ కొరకు కూడా వెంబడించారు అనేది చూడగలిగాము. అదేవిధంగా ఏ హేతు చేతనైనా భార్య భర్తను విడనాడవచ్చా అని అంటే మనకి ఆన్సర్ కాదు. రెండు రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి చూపించారు. ఒకటి సెక్షువల్ ఇమ్మారాలిటీ, అదేవిధంగా ఏ కారణం చేతన్నా వదిలేయచ్చు ఇంకొకరు చిన్న చిన్న కారణాలు చూపించాలా అనేది రెండు రకాల వాదనలు ఉన్నాయి. కానీ బైబిల్ ప్రకారం మాత్రం ఏ కారణం చేత కూడా ఎలాంటి కారణం చేత కూడా విడనాడకూడదు అనేది డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకున్నాడు అనే వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే వివాహం అయ్యే వరకు తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. అదేవిధంగా వివాహం తర్వాత తల్లిదండ్రులకి హెల్ప్ఫుల్ గా ఉండాలి. కానీ భార్యాభర్తల మాట అనేది వివాహం తర్వాత ఏక శరీరం అనగా ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే కాదు కానీ డీప్ కోవెనెంట్, అదేవిధంగా లైఫ్ లాంగ్ యూనిటీ, డెసిషన్ కూడా కలిసి తీసుకోవాలి, జీవితాంతం కూడా కలిసి బాధ్యతలు కూడా కలిసి షేర్ చేసుకోవాలి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలు కాని అత్తమామలు కాని ప్రతి చిన్న విషయానికి ఊరికే రాకూడదు. అన్ని విషయాల్లో భార్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలు చూడటం జరిగింది. అదేవిధంగా పిల్లలు లేకపోతే మరలా పెళ్లి చేసుకోవచ్చా అన్న విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. బైబిల్లో ఏ కారణం చేత కూడా సెకండ్ మ్యారేజ్ రెండోసారి పెళ్లి చేసుకోవడం అనేది ఎంకరేజ్ చేయబడలేదు అని డిస్కస్ చేయడం జరిగింది. దేవుడు జతపరిచిన వారు దేవుడు జతపరిచిన అనే దాన్ని ఓన్లీ విశ్వాసులకైనా లేకపోతే అన్నిలకు కూడా వర్తిస్తుందా అంటే ఈ మ్యారేజ్ కోవెనెంట్ అనేది ఆది నుండి ఉంది కనుక ఇది అందరికీ వర్తిస్తుంది అనేది. అదేవిధంగా వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు పరిశుద్ధంగా దాన్ని కాపాడుకోవాలి. రెండో మ్యారేజ్కి కానీ డివోర్స్కి కానీ వెళ్ళకూడదన్న విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. మిగతాది స్టడీ నడిపించడానికి మన మధ్యలో మహేష్ అన్న ఉన్నారు, ఆమెకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అన్న వందనాలన్నా.
మన వాయిస్ వస్తుందమ్మా?
అన్న మీ వాయిస్ వస్తుంది. నిన్న శోభా సిస్టర్ రాలేదు, ఈరోజు వచ్చారన్న. సుసన్న సిస్టర్ కూడా లైన్ లోనే ఉన్నారు.
ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చాడు పరిశుద్ధి తండ్రి, ప్రాణ స్వరూపం దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, మీరు నిన్నటి దిన ముందు బైబిల్ స్టడీని దీవెనకరంగా మీరు మార్చారు, మీకు వందనాలు. ఈ దినాన్ని కూడా ప్రభు మీ సహాయం కోరుకుంటూ ఉన్నాం. నిలబడ్డాని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏసయ్యూ రాజును బలపరచండి, కృపా బెనర్జీని, సుసన్న సిస్టర్ని, శోభా సిస్టర్ని మీరు బలపరచండి. హ్యూమన్ బీసీ రేఖాన్ని బట్టి మీకు వందనాలు. లేయల్ సిస్టర్ని బట్టి మీకు వందనాలు. ఐజాక్ ని బట్టి, జూలీ సిస్టర్ ని బట్టి, నీదిమా బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన వారందరికీ దీవెనకరంగా, మా అందరికి ఆశీర్వాదకరంగా ఈ బైబిల్ స్టడీ కొనసాగినట్లుగా సహాయం చేయండి. ఇదే మధ్యాహ్నం ఉపవాస ప్రార్థనలోను, సాయంకాలం ఐక్య ఆరాధనలోను మీ సన్నిధిని కోరుకుంటూ ఈ బైబిల్ స్టడీ నాకు మాకు దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టిసిపెంట్స్ కి కూడా నేను మరొకసారి ఆహ్వానం తెలియజేస్తున్నాను. చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, తప్పకుండా తప్పకుండా మీరు చాట్ బాక్స్ లో పాల్గొనొచ్చు. నేటి దిన ముందు మనం ఈ 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7 వచనాల మీద డిస్కషన్ కంప్లీట్ చేశాము. మిగతా వచనాల మీద ఈరోజు డిస్కస్ చేయాలి. ఒకసారి యువరాజ్ గారు, అట్లాగే కృపా బెనర్జీ, సుసన్న, ఏమైనా మీ వాక్యాల్లో మాట్లాడే విషయాలు ఉంటే మీరు మాట్లాడచ్చు, లేదు అంటే ముందుకెళ్దాం. ఏమైనా మాట్లాడతారా మీ వచనాల మీద? మాది నిన్నటి దిన ముందు డిస్కస్ చేసాము, క్లియర్ గా ఉందంటే మీ ముగ్గురు రెస్పాండ్ అయ్యి మా ఏమి డౌట్ లేవు అని మీరు కన్ఫర్మ్ చేస్తే మేము ముందుకు వెళ్తాం. యువరాజు గారు
సార్, ఏం లేదు సార్, కాకపోతే యోర్దాను నది అనే గురించి ఏదైనా మాట్లాడచ్చా సార్?
అందుకే ప్రశ్నల్లో మనం ఏమన్నామంటే ప్రయోజనకరమైన మేలు చేయి ప్రశ్నలు అన్నాం. అదేదో అందరికీ ప్రయోజనకరం మేలు చేయి ప్రశ్న అని భావిస్తే మాట్లాడండి.
ఇక్కడ యోర్దాను నదిలో వచ్చి నయామాన్ని కూడా తీసుకోవచ్చు. ఎలిసా గారు నయామాన్ని సెలవిస్తే 7 మార్లు మునిగిన లేస్తే స్వస్థత పొందినాడు. కానీ ఇక్కడ యేసు ప్రభులు వారే ఈ స్థలంలో జనసోహం గుమ్ముకూడినప్పుడు అందరును స్వస్థపరిచినాడు అని అనిపించింది సార్. అది ఒక చెప్పాలనిపించింది. ప్రైజ్లో సార్,
అంటే మీ పాయింట్ అర్థం కాల. నయమాన్ను ఎలీషా స్వస్థపరిచాడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళందరినీ స్వస్థపరిచాడు, ఆ నదిలో ముంచాడనా మీ ఉద్దేశం?
ముంచాడని కదా సార్, ఆ నదిలో నయామ గారు 7 సార్లు మునిగి లేసిన దాని వలన నయామ గారు స్వస్థత పొందినాడు నదిలో. కానీ ఆ దేవుడే ఆ నది పక్కన వచ్చి ఆ జన ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్నారు కాబట్టి అదంతా తెలుసు. అక్కడ నయామన్ గారు ఆ నదిలో మునుగుతానే ఆయన స్వస్థ పొందినారు. కానీ సాక్షాత్ యేసు ప్రభుడు వారు ఇక్కడ అంతా స్వస్థత చేస్తున్నారు కదా అని ఇంకా ఎక్కువ జనాభా కూడుండొచ్చు అని ఒక తలంపు వచ్చింది సార్. ప్రైజ్ లా,
ఆ తలంపును మీరు పక్కన పెట్టాలి. ఎందుకంటే 12వ పాయింట్ లో ఆత్మీయ అర్థాలు చెప్పకూడదు అని అన్నాము. నది అంటే ఏమి? అదేం చిన్న పిల్లకాలు కాదు, లేకపోతే చెరువు కాదు. ఒకే చోట ఉండడానికి చాలా పొడుగ్గా ఉంటది. నదిలో ముంచింది కూడా లేదు. మీ ఆత్మీయ అర్థాన్ని నేను అంగీకరించలేను, కానీ బాగా ఆలోచించారు, అది మేలు చేసేది కాదు. మీ ప్రశ్న, మీ వాక్య భాగాలు అర్థం కాకపోతే మాట్లాడండి. తర్వాత కృపా బెనర్జీ, తర్వాత శోభా సిస్టర్. శోభా సిస్టర్ నేనేం మాట్లాడలేదు, నేను రాలేదు. అమ్మా నువ్వేమైనా మాట్లాడతావా? ఇప్పుడు సుసన్న, శోభ ఇద్దరు ఉన్నారా లేకపోతే శోభా సిస్టర్ మాత్రమే ఉన్నారా? ఇద్దరు ఉన్నారని చెప్పేసి అన్నారు. మీరున్నారు. మీ వాక్య భాగం ఎన్నో వాక్య భాగం అమ్మా మీది? 6-7 వచనాల?
అవును సార్, 6-7 వచనాలు సార్.
6-7 వచనాల్లో మీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మీకు క్లారిటీతో ఉన్నారా? మేము ప్రశ్నలు అడిగితే మీరు చెప్పగలుగుతారా?
సార్ చెప్పగలుగుతాను సార్.
మంచి మాట, ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం.
అవును సార్, అలాగే సార్, చెప్పగలుగుతాను సార్.
ఓకే తెలియట్లేదు. కృపా బెనర్జీ
అన్నా, ఏం లేవన్నా?
నేను 4 డిస్కస్ చేశాం కాబట్టి మనం ఇంకా ఫర్దర్ గా స్టడీ చేసింది ఇంకేం లేవు, ముందుకెళ్ళొచ్చు. ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు అన్నారు ఎవరన్నారు, దానికి బైబిల్ నుంచి హేతువేమి సార్ అన్నాడు. ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు అని ఎవరన్నారు? ఈయనేది అడుగుతున్నాడు, ఎవరికని తెలిస్తే వాక్యం పెట్టండి. తర్వాత వాక్య భాగం 8వ వచనం 9వ వచనం, సోదరి ఉమెన్ పీసీ రేఖ, అమ్మా నీ వాక్య భాగంలో నువ్వు మాట్లాడేవేమన్నా ఉన్నాయా? ప్రశ్నలు తీసుకోవచ్చా? నేను నీ వాక్యం కంప్లీట్ చేశావా రేఖ?
సార్ లేదు సార్.
లేదు కదా, ఒక్క నిమిషం సుసన్న మాట్లాడు.
అన్నా నేను ఒక మాట 7వ వచనం నుంచి యాడ్ చేయాలనుకుంటున్నా. 7వ వచనంలో మోషే ఎందుకు ఆజ్ఞాపించిందని వారు అడుగుతారన్నా, యాక్చువల్ గా దాని కింద వచనంలో ప్రభు వారు సమాధానం ఇస్తూ మోషే ఆజ్ఞాపించలేదు, కేవలం అనుమతి మాత్రమే ఇచ్చారు అని అది నిన్న కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను.
మళ్ళా మళ్ళా ఈ మాట మోషే పరిత్యాగ పత్రిక నిమ్మని ఆజ్ఞాపించలేదు, పరిత్యాగ పత్రిక ద్వారా విడిపోవడానికి సెలవు ఇచ్చాను, అనుమతి ఇచ్చాను. ఏమంటావు ఆజ్ఞాపించడానికి సెలవు ఇవ్వడానికి తేడా ఏంటి?
ఆజ్ఞగా అంటే అన్నా ఖచ్చితంగా చెయ్యాలి, తీసుకోవచ్చు అది అని తీసుకోవాలన్నా. అనుమతి అంటే వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారు దేవుడు పెట్టిన నిబంధననే కాదు అంటున్నారు కాబట్టి వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి అనుమతి ఇచ్చాడు తప్ప అది ఆజ్ఞాపూర్వకంగా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పలేదు అని స్టడీ చేశారు.
ఓకే అమ్మా, చాలా చాలా చక్కటి మాట. మోషే ఆజ్ఞాపించలేదు, మోషే అనుమతించాడు. బాగుందమ్మా. తర్వాత 8-9 వచ్చినారు. రేఖ, నీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే మేము ప్రశ్నలు తీసుకుంటే సమాధానం చెప్తావా?
సార్ వందనాలు సార్, నాకైతే ప్రశ్నలు లేవు సార్, ఎవరన్నా అడిగితే జవాబు చెప్పగలను సార్. వందనాలు సార్.
చక్కటి మాట. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే సోదరి 8-9 వచనాల మీద తను మాట్లాడగలుగుతారు. ఏమైనా ప్రశ్నలుంటే స్టడీ టీం అడగవచ్చు, అట్లాగే చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, పార్టిసిపెంట్స్ కూడా అడగవచ్చు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? 8-9 వచనాలు. ఈవెన్ స్టడీ టీమ్ లో ఉన్న వాళ్ళు ఏమీ లేవు అని మాట్లాడినా మనం తొందరగా ముందుకెళ్తాం. ఈ రోజు 15 వచ్చిన వరకు డిస్కషన్ కంప్లీట్ చేయాలి, అప్లికేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఈ రోజు మనం కొనసాగించడానికి లేదు కాబట్టి కంప్లీట్ చేయాలి, త్వరగా మాట్లాడాలి.
ప్రైజ్లాడు సార్.
యువరాజు గారు ప్రైజ్లాడండి.
యూద వాక్యంలో వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు అన్నాడు. వ్యభిచారం తప్పనే విడిపోతున్నారా, ఇతర కారణాల వల్ల కూడా విడిపోతున్నారా? ప్రైజ్లాడు సార్.
ప్రశ్న రిపీట్ చేయండి.
వ్యభిచారం వల్లనే విడిపోతున్నారా, ఇతర కారణాల వలన కూడా విడిపోతున్నారా? వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళు
కాదండి, విడిపోతున్న వాళ్ళు 125,000 కారణాలతో విడిపోతున్నారు. మీ ప్రశ్న మేబీ ఇలా అడిగితే బాగుంటదేమో, విడాకులు వ్యభిచారం కారణం చేత తీసుకుంటే పర్వాలేదా, మిగతా కారణాల మీద కూడా తీసుకోవచ్చా అని అడిగితే బాగుంటది. విడిపోయే వాళ్ళు 125,000 కారణాలతో విడిపోతున్నారు. మీ ప్రశ్న కొంచెం మార్చి వెళ్తే బెటర్. రేఖా సిస్టర్ మాట్లాడాలి. వ్యభిచార కారణం చేత విడాకులు ఇవ్వచ్చా, ఇంకా వేరే కారణాలు ఏ కారణం చేత కూడా ఇవ్వకూడదని మాట్లాడుకున్నాను నిన్న. 9 వచ్చిన మీద ఇంకొక బ్రదర్ కూడా ఇట్లా పెట్టారు, ఇది చాట్ బాక్స్ లో పెట్టాడు ఆయన. ఇది
సార్. వందనాలు సార్. వ్యభిచారం తప్ప మరి ఏ కారణాలు వలన కాని అక్కడ మోసే సెలవిచ్చాడు గాని అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఆజ్ఞ అనేది అనుమతించాడు సార్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో విడాకులు అనేది ఇవ్వకూడదని దేవుని యొక్క ఆజ్ఞ సార్, దేవుని యొక్క ఇది సార్. విడాకులు అనేది బైబిల్ రీత్యా మనము విడాకులు అనేది ఇవ్వకూడదు సార్, ఏ కారణం చేతనైనా కూడా దేవుని దృష్టిలో విడాకులు అనేది ఇవ్వకూడదు సార్. వందనాలు సార్.
అంటే మీరు వ్యభిచార కారణం చేత కూడా విడాకులు తీసుకోవడానికి వీల్లేదు అంటారు?
అవును సార్.
ఓ, వ్యభిచార కారణం చేత కూడా విడాకులు తీసుకోవడానికి వీల్లేదు, ఏ కారణం చేత కూడా విడాకులు తీసుకోవడానికి వీల్లేదు అని అంటున్నారు. ఇంకేమైనా మాట్లాడతారా స్టడీ టీం నుంచి? ఇక్కడేదో 9వ వచనంలో వ్యభిచార నిమిత్తమే తప్ప అన్న మాట దగ్గర ఒకవేళ వ్యభిచారం చేస్తే విడాకులు తీసుకోవచ్చు అన్నట్టుగా ఏమైనా అనిపిస్తా ఉంది, మీరు అలాగే భావిస్తున్నారా లేకపోతే మీ అభిప్రాయాలు చెప్పచ్చు? మాట్లాడండి.
అదే వ్యభిచారం చేత ఒక స్త్రీని పట్టుబడి అయినప్పుడు ఏసై దగ్గర తీసుకువచ్చినప్పుడు కూడా తను ఎవరు మీలో తప్పు చేయని వాడు మొదటి రాయి ఆయనపై వెయ్యండి అన్నారు సార్. రేఖా సిస్టర్ చెప్పింది నేను కూడా ఏకీభవిస్తున్నాను. వ్యభిచారం చేసినప్పుడు
ఆ వాక్యాన్ని కోట్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటంటే అసలుకి తప్పు చేయని వాళ్ళంటే ఎవరో లేరు, ఆ కారణం చేత విడిపోవాలి అని పెట్టుకుంటే అందరూ విడాకులు
తీసుకోవాలి,
లోకమంతా విడిపోవాల్సింది.
దేవుడు క్షమించినాడు కదా తల్లిని, అదే విధంగా ఇక్కడ ఎంత తప్పు చేసినా కూడా క్షమించే గుణం ఉండాలని, విడాకులు తీసుకోకూడదు అని నా అభిప్రాయం.
ఇద్దరు సిస్టర్స్ ఈవెన్ ఆ కారణం చేత కూడా విడిపోవడానికి వీలు లేదని అంటున్నారు. ఇంకేమైనా మాట్లాడతారండి, ఇంకొకరు మాట్లాడతారా? ఇంకేం మాట్లాడరా? పార్టిసిపెంట్స్ కూడా మాట్లాడచ్చు, చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది. యేసుమణి గారు వ్యభిచారం బట్టి విడాకులు తీసుకోవచ్చు తీసుకోవచ్చు. ఓకే మాట్లాడమ్మా.
అన్నా మనం ఇంతకు ముందు కూడా దీని మీద స్టడీ చేసామన్నా, మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ప్రభు వారు ఒక మాట చెప్తారన్నా 5వ అధ్యాయము 28వ వచనమన్నా, వ్యభిచార కారణాన్ని బట్టి తీసుకోవాలి అంటే వ్యభిచారం అంటే శారీరకంగా చేస్తే మాత్రమే కాదు మోహపుతో చూపుతో చూసినా కూడా వ్యభిచారం చేసినట్టే కదన్నా, అట్లా చూస్తే చాలా మంది విడాకులు తీసుకోవాల్సి వస్తుందన్నా. ప్రభు వారు అసలు అట్లా చెప్పట్లేదు, దేవుడు జతపరిచిన వారిని ఎంత మాత్రం కూడా విడదీయడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి ఏ కారణాన్ని బట్టి వ్యభిచారాన్ని బట్టి కూడా తీసుకోవడానికి వీల్లేదు అని నేను యాడ్
చేస్తున్నాను. మోహపు చూపు కూడా వ్యభిచారమే కాబట్టి వ్యభిచార కారణం చేత తీసుకోండి అని కాదు, హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ పరిస్థితుల్లో అనుమతించబడ్డ అది కూడా యేసుక్రీస్తు ప్రభు సమర్థించట్లేదు అని అంటారు. బాగుంది. దీవెన దైవ ప్రసాద్ గారు తీసుకోవచ్చు అని ఉందట, ఎక్కడుందో మరి. స్వామి ఏదో మాట్లాడుతున్నాడు. నేడు వైవాహిక సవాళ్లను ఎదుర్కొంటున్న క్రైస్తవులకు మత్తయి 19:9 ఎలా మార్గనిర్దేశకం చేయగలదు? అదేదో కొంచెం గ్రాంధికమైన ప్రశ్న, కొంచెం వాడుక భాషలోకి వచ్చి అడిగితే బాగుంటది. సుశీల సిస్టర్ అన్న, డెత్ తప్ప ఏ రీజన్ తోటి తీసుకోవద్దా? డెత్ జరిగితే విడాకులు తీసుకునేదే ఉందమ్మా, డెత్ విడదీస్తుంది కదా, మళ్ళా విడాకులు డెత్ దగ్గర అవసరమా? మీరు కొంచెం మార్చి ప్రశ్న అడిగితే బాగుంటది. దీవెన దైవ ప్రసాద్ గారు తీసుకోవచ్చు అని ఉందట, ఎక్కడుందో చూపిస్తే బాగుంటుంది. స్వరూప ఓడి అప్పు తీసుకోవద్దు అన్నారు.
అన్నా 18వ అధ్యాయంలో మనము క్షమించడం గురించి చూసాం కదన్నా, అంత పెద్ద మొత్తంలో అప్పు ఉన్నా గానీ క్షమించాడు యజమానుడు. మీరు కూడా మీ తోటి వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించమని చెప్పారు కదన్నా, సో అది కూడా కన్సిడర్ చేస్తే బాగుంటదని గుర్తు
చేస్తున్నా. మనం ముందు ఆల్రెడీ చదివిన అధ్యాయంలో రుణం కోసం మాట్లాడుతూ దేవుడు మనల్ని క్షమించినట్టే మనం కూడా క్షమించాలి అని రాయబడింది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కష్టంగా ఉన్నా యేసు ఇలా బోధిస్తున్నాడు. ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏది ఏమంటే, వ్యభిచారం తప్ప మయ ఇత కారణం చేతనైనా తన భార్యకు విడాకులు ఇచ్చి వేరొక స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేసినట్టే. దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, ఏ కారణం చేత కూడా తీసుకోవద్దు అన్నాడు, కానీ వ్యభిచార కారణం చేత తప్పకుండా మోషే ఇచ్చిన ప్రొవిజన్ వాడుకొని తీసుకుంటున్నారు. అక్కడ ఏసై మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆల్రెడీ వ్యభిచార నిమిత్తమే తప్ప భార్యను విడనాడు, మరొకరి పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు, విడనాడబడిన దాన్ని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, వ్యభిచారం అనే కారణంతో విడిపోయావు, మళ్ళా పెళ్లి చేసుకున్నావు, మళ్ళా వ్యభిచారంలో పడ్డట్టే. విడిపోయిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడైనా మళ్ళా వ్యభిచ పడ్డట్టే. కానీ వ్యభిచారం అనే కారణం చేత మీరు ఏదైతే విడాకుల కోసం బేస్ చేసుకుని మాట్లాడుతున్నారో, సెకండ్ మ్యారేజ్ లో మళ్ళా మీరు వ్యభిచారంలో పడ్డారు కదా అని మాట్లాడుతున్నాడు తప్ప, వ్యభిచార కారణం చేత అయితే తీసుకోవచ్చు అని ఈ వాక్యం యొక్క అర్థం కాదని నా భావన. దాని గురించి మీరు ఆలోచిస్తే బాగుంటది. ఈ ప్రశ్న అడిగిన యువరాజు గారికి ఏమైనా క్లారిటీ ఇవ్వగలిగామా?
క్లారిటీ వచ్చింది, కానీ మళ్ళీ ఇంకొక ప్రశ్న కొంచెం మొదలైంది సార్.
మొదలవుతుంది.
వ్యభిచార వలన పరిత్యాగ పత్రిక ఇచ్చి విడాకులు తీసుకుంటే వారిలో పరలోక రాజ్యానికి వాళ్ళు అర్హులా?
వ్యభిచారం వల్ల విడాకులు తీసుకుంటే, ఓహో, రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు పరలోకానికి అర్హులా అని అంటారు?
అవును సార్.
అంతేనా యువరాజు గారు?
అంతే సార్, అంతే సార్. ప్రజలు సార్,
అబ్బో, మీకు మామూలు ప్రశ్న రావట్లేదుగా. సరే, ఏమైనా విడాకుల సందర్భం ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడతారా? రెండవ పెళ్లి చేసుకున్న వాళ్ళు పరలోకానికి అర్హులా అని ఆయన అడుగుతున్నాడు. మీరేమైనా సహాయం చేయండి బాబు. సుశీల గారు అంటున్నారు అర్హులు అర్హులే అని. అద్భుతం. ఏ ఆధారత అన్నారు వాక్యం మాట్లాడితే బాగుంటది. దైవనా దీవ ప్రసాద్ గారు అంటున్నారు సస్యమీర పరలోకం అడుగు పెట్టాడని ఒప్పుకునేదే లేదు, కాళ్ళు ఇరుక్కొడతా అంటున్నారు. మీతో మాట్లాడండి. వాక్యాలుంటే చెప్పండి, వాక్యాల్లో తొప్పినని చెప్పండి
అన్న.
చెప్పమ్మా.
మార్కు సువార్త ఇదే సందర్భం అన్న, 10:11-12 వచనాలన్న. తన భార్యను విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమే వ్యభిచరించువాడగను. వ్యభిచారి అవుతాడు ఖచ్చితంగా విడనాడు పెళ్లి చేసుకుంటే. అది స్త్రీ చేసుకున్నా పురుషుడు చేసుకున్నా విడనాడు వ్యభిచారం అవుతుంది. కాబట్టి వ్యభిచారి దేవుని రాజ్యంలోకి పోడన్నా.
ఆ లెక్క ప్రకారంగా రెండో పెళ్లి చేసుకున్న వారికి పరలోకం లేదు, వ్యభిచారి పరలోకంలో ప్రవేశించడు. సామ్యుయేలు ప్రకటన గ్రంథం 22:15 కోట్ చేశాడు, వ్యభిచారుడు దేవుని రాజ్య వెలుపులుండిపోతారు, ప్రతివాడు వెలుపులుండిపోతారు. బాగుంది బాగుంది, పరలోకానికి వెళ్ళరట రెండో పెళ్లి చేసుకుంటే. ప్రదీప్ అన్న కోట్ చేశాడు Efesians 4:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి బాబు, పరలోకానికి వెళ్ళడం కూడా కష్టమయ్యే ఈ విషయంలో మీరు క్షమించడం మంచిది తప్ప పోయిపోయి ఇంకో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని ప్రదీప్ అని అంటాడు. మంజులా విజయ అంది, మామూలు ప్రశ్న కాదు. వ్యభిచారంలో కొనసాగుతూ ఉంటే, మారకుండా ఉంటే సర్దుకుపోవాలి అంటారా అని అంటుంది. ఇదేదో కష్టమైన ప్రశ్నే, కొంచెం ఆలోచించండి. అంటే ఇక వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నా సరే మమ్మల్ని అట్లాగే ఉండమంటారా అని అడుగుతుంది ఆవిడ. ఏమన్నా మాట్లాడతారా?
సార్ 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 అడిగిన ప్రశ్నకి ఒక ఒక రిఫరెన్స్ సార్, కొరింథీ పత్రిక 7:13 వచ్చింది సార్. ఏ స్త్రీకైనా అవిశ్వాసైన భర్త యుండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడవా ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. సేమ్ ఇలాగే భార్యకి అవిశ్వాసమైన భర్త ఉన్నా కాపురం చేయ ఇష్టపడితే పరిత్యజించకూడదు అన్నట్లుగా ఈ రెఫరెన్స్ ను బేస్ చేసుకుని మాక్సిమం అసలు విడిపోకూడదని పౌలు కూడా చెప్తున్నారు సార్.
బాగుంది. సో ఈ అవిశ్వాసి అనే భర్త ఉంటే విడిపోకూడదు, అవిశ్వాసులు అలాగే ఉంటారు, వాళ్ళకేమి భయం భక్తి ఉండదు అని అంటాడు ఐజాక్. ఇంకేమైనా మాట్లాడతారా?
సార్ వందనాలు సార్.
ఎస్ అమ్మా.
సార్ అవిశ్వాసి భర్త వ్యభిచారంలోనే ఉంటే మనం దేవుని వద్ద ప్రార్థన చేయాలి సార్. ప్రార్థన చేసి తనని మార్చుకోవాలి. తన దగ్గర మంచిగా చెప్పుకునే విధానాన్ని బట్టి మనం మారుతాడు సార్.
మార్చుకోవాలి తప్ప తించుకోకూడదు అని అంటున్నారు. అట్లాగే
వందనాలు
సార్. ఇంకేమైనా మాట్లాడతారా?
అన్న నేను ఒక మాట చెప్తాను. మొదటి పేతురు పత్రిక 3:1-2 చూస్తే అన్న వ్యభిచారం చేస్తున్నారు, పాపంలో ఉన్నారంటే వారు వాక్యానికి అవిధేయులుగానే ఉన్నారు. అయినా గాని భార్యల యొక్క పవిత్ర ప్రవర్తన బట్టి వాక్యం లేకుండానే వాళ్ళు రక్షించబడతారు అని ఉందన్న. కాబట్టి భరించాల్సిందే అన్న.
భరించాల్సిందే. జీవితం అంటే పెళ్ళే కాదు, జీవితం అంటే భర్తే కాదు. అందులో ఆ శోధన కూడా జయించాల్సిందని అంటారు. ఒక మాట, మరి మీ మనసుకి నెమ్మది కలగడం కోసం నేను నా అభిప్రాయం చెప్పేది ఏంటంటే, వరస్ట్ కండిషన్ లో మీరు అలాంటి మనుషులతో ఉండను, సెపరేట్ అయిపోతాను అన్న తప్పలేదు, కానీ వేరొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రం మీరు చేసేది కూడా అదే అవుతుంది. అందుకోసం అట్లాంటి పరిస్థితుల్లో ఈ మనిషిని నా వల్ల కాదు అని అంటే సపరేట్ అవ్వండి, కానీ విడిగా ఉండండి. కానీ వేరే పెళ్లి చేసుకుంటే మాత్రం మళ్ళీ ఇది తప్పవుతుంది. వరస్ట్ కండిషన్ లో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ అగ్రి, నేను ఏకీభవిస్తా ఉన్నా. మనం మార్చుకోవాలి, మనం ప్రార్థన చేయాలి, మన సహించాలు ఉన్నాయి. వరస్ట్ కండిషన్ లో విడిపోయినా రెండో పెళ్లి చేసుకోవడానికి అనుమతి లేదు. ఇక్కడ దాన్ని గమనించాను. ముందుకెళ్దామా? తర్వాత ఈ భయంకరమైన ప్రశ్నలు అడుగుతున్నారండి మీరు. మామూలు ప్రశ్నలు అడగట్లా. ఓల్డ్ టెస్టమెంట్ లో చాలా మంది రెండో పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళందరూ మరి నరకానికి పోతారా అని అడుగుతున్నారు. ఏమంటారండి? రెండో పెళ్లి చేసుకుంటే వ్యభిచారం కాబట్టి నరకానికి పోతారు అన్నారు. మరి అలాగైతే పాత నిబంధనలు చాలా మంది భక్తులు చేసుకున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటని అడుగుతుంది సుశీల. మాట్లాడతారా?
అన్న, పాత నిబంధనలో దేవుడు ఒక భార్యనే ఉండాలి అని డిస్క్రైబ్ చేశారన్న. కానీ వాళ్ళు మేము ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటామంటే మీ హెడ్ ఏకన్ వదిలేశారు, జడ్జ్ చేయలేదు. బట్ నూతన నిబంధనకు వచ్చేసరికి అది డిస్క్రిప్షన్ కాదు, ప్రిస్క్రిప్షన్ అయిపోయింది. ఖచ్చితంగా ఒకళ్ళే ఉండాలి, ఒక మగాడికి ఒకటే స్త్రీ అని. సో మనం ఆ కవర్నెంట్ కింద లేమన్న, కాబట్టి మనకి అది వర్తించదు. మనకి ఒకళ్ళే. థ్యాంక్ యూ అన్న.
పాత నిబంధనల్లో పర్వాలేదు, కొత్త నిబంధనలో వద్దు అని అంటుంది. ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా కృప?
పర్వాలేదు అంటే అట్లా కాదన్న. ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు అప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఒకటే, ఒక మగాడికి ఒక ఉండాలనేది దేవుడి ఉద్దేశం. కానీ మనుషులు మేము ఇద్దరు ముగ్గురు తెచ్చుకున్నామన్నప్పుడు ప్రభువు ఆయన అది డిస్క్రిప్షన్ గా ఇచ్చారు తప్ప ఖచ్చితంగా చేయండి అని ప్రిస్క్రిప్షన్ గా లేదు. సో వాళ్ళు ఇద్దరు ముగ్గురు చేసుకున్నారు, ప్రభు దాని కాన్సిక్వెన్సెస్ కి వాళ్ళని వదిలేసినారు. కానీ న్యూ టెస్టమెంట్ కి వచ్చినప్పుడు ఒక్క పురుషుడికి ఒక్కటే స్త్రీ ఉండాలి, ఇది ప్రిస్క్రైబ్ చేసేసినారు, ఇక ఖచ్చితంగా మింగాల్సింది ఆ మాత్రం అన్నట్టు. ఇట్లా నేను ఇట్లా చూస్తున్నా.
అలాగే చూడు, మిగతా ఎలా చెప్తున్నారు అడిగిదా. మిగతా కూడా చెప్పండి సెపరేట్ గా ఉండాలంటే. విడాకులు అంటున్నారా సరే, అంటే నేను చట్ట ప్రకారంగా అవకాశం ఉంది,
చట్టం ఏం చెప్తుందంటే ఈ భరించలేని ఈ మనిషితో అనుకున్నప్పుడు విడాకులు తీసుకోండి అంత లీగల్ గా అవకాశం ఉంది అవకాశాన్ని వాడుకోవచ్చు లీస్ట్ వరస్ట్ కండిషన్ లో కానీ మళ్ళా రెండో మ్యారేజ్ అదే అవుతుంది దాన్ని గమనించండి ఇక చాలు ఈ పెళ్లిలో ఏమీ లేదు నేను నా జీవితాన్ని ప్రభు కోసం వాడుకుంటానని చెప్పి పౌరగోత్రి అన్నట్టుగా మనుషులందరూ నాలాగే పెళ్లి కాని వారు నాలాగే ఉండాలన్నట్టుగా ఈ మరి ఇంకొక పెళ్లి నాకు మళ్ళా రెండో పెళ్లి అవ్వట్లేదు ఈ బాధలు పెట్టుకోకుండా పూర్తిగా ప్రభు సేవలో ఉండాలన్నది నా అభిప్రాయం. ఎస్ బ్రదర్ ఎవరు మాట్లాడారు
సార్? ప్రైజ్లాడ్ సార్, అది కూడా కొంచెం డౌట్ గానే ఉంది సార్ నాకు. ఇప్పుడు దావీదు ఉరియాని చంపి మరి బత్షెబని పెళ్లి చేసుకున్నాడు, అయితే అది వ్యభిచారం కంటే ఘోరం, అయినా దేవుడు దాన్ని ఆ వివాహాన్ని ఆమోదించి అతని కుమారుని రాజుగా చేశాడు సార్. అది కొంచెం డిస్కషన్ చేయాలి సార్. దేవుడు ఎందుకు ఆ వివాహాన్ని ఆమోదించి మళ్ళా అతని కుమారుని రాజుగా చేసి సంతానాన్ని ఇంకా అభివృద్ధి చేశాడు? వ్యభిచారం ద్వారా చేసిన ఆ స్త్రీని కూడా దేవుడు దావీదు విషయం ఆమోదించాడు సార్. మరి దాన్ని ఎలా తీసుకోవాలి సార్?
ఎలా తీసుకోవాలి చెప్పండి. దావీదు చేసింది తప్పు కదా. ఆ దావీ వివాహాన్ని దేవుడు ఆశీర్వదించడం ఏంటి? సులభమని దేవుడు అంగీకరించడం ఏంటి? ఏంటి దాంట్లో ఉన్న అర్థం? మాట్లాడాడు అని అంటున్నాడు, చెప్పండి.
అన్నా దావీదు బత్షెబాని పెళ్లి చేసుకోవడం కంటే ముందు పాపం చేశారు, ప్రభు దాన్ని అంగీకరించలేదు, దాని కాన్సిక్వెన్సెస్ పాపం దావీదు చచ్చిపోయేదాకా చూస్తానే వచ్చారు. తర్వాత పెళ్లి ఆ బాబు కూడా చనిపోయారు, వాళ్ళు తప్పు చేయడం వల్ల పుట్టిన బాబు కూడా చనిపోయారు. ఆ బాబే కాదు నలుగురు చనిపోయారు. ఆ వ్యభిచార పాపం ఆయన ఇంటిని విడిచిపెట్టలేదు, చచ్చిపోయేదాకా యుద్ధం ఆయన ఇంట్లోనే ఉండింది. ఆ కాన్సిక్వెన్సెస్ దావీదు గారు చేశారు. పోతే దావీదు గారు ఏడ్చారు, చాలా పశ్చాత్తాపడ్డారు. ఎంతంటే చాలా పశ్చాత్తాపడ్డారు, 51వ కీర్తన రాస్తూ వచ్చారు. సో ప్రభు క్షమించారు, దేవుడు ఆయనను క్షమించారు, క్షమించాడు. ఆ క్షమించడానికి క్షమించడం మాత్రమే కాదు, ఆ క్షమాపణ ఏంటి, నాకు నువ్వు నన్ను క్షమించావని రుజువే మేబీ దావీదు అడుగుంటే. అందుకే అదే భార్యని పుట్టిన సాల్మనే కింగ్ అవుతున్నారు అని ఆ క్షమాపణని అంత బ్రాడ్ రేంజ్ లో చూపించడం కోసం సాల్మన్ కింగ్ చేశారేమో అని అనిపించింది అన్న. థ్యాంక్ యూ.
సాల్మన్ రాజుగా చేయడం అనకర పాయింట్ ఏమన్నా అమ్మా?
అంటే దేవుడు దావీదుని క్షమించారు, ఆ క్షమాపణనే పెద్ద వ్యూలో చూపిస్తున్నారు. ఆ క్షమాపణ చూడ గొప్పగుందో అని చూపిస్తూ అదే ఆమెకి పుట్టిన సాల్మన్ కింగ్ చేశారు అనుకుంటాను నేను. ఎందుకంటే సాల్మన్ కింగ్ అవ్వడానికి అసలు ఏ రూల్ లేదు, బట్ గాడ్స్ గ్రేస్ సాల్మన్ కింగ్ అవ్వడానికి దావీదు క్షమాపణ అడిగినాన్ని బట్టి దేవుడు క్షమించిన విస్తారమైన క్షమాపణను ధృవపరుస్తూ సాల్మన్ కింగ్ అయినా అనుకుంటాను. థ్యాంక్ యూ.
ఎస్ అమ్మా, చాలా చక్కటి అబ్జర్వేషన్. నా భావన కూడా నేను చెప్పగలిగింది ఏంటంటే వ్యభిచారం వాళ్ళది రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు అని మనం మాట్లాడుతున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదే. రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు దాన్ని తగ్గట్టుగా మ్యూజిక్ అనుభవించాల్సిందే తప్పకుండా. వారి శరీర శ్రమలు, కోర్టు కేసులు, మనోవర్తి, ఈ తలనొప్పులు, లోకంలో నింద, సేవ నష్టపోవటం, అవన్నీ చూడాల్సిందే. కానీ దావీదు ఎలాగైతే క్షమాపణ పొందాడో, యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది కాబట్టి వారు తప్పకుండా క్షమాపణ పొందగలుగుతారు. వ్యభిచార పాపానికి యేసే రక్తం పనిచేయదని చెప్పి బైబిల్ ఏం చెప్పట్లేదు కాబట్టి రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు దాన్ని తగ్గ కాన్సిక్వెన్సెస్, ఆ బాధలు, నొప్పులు అవన్నీ అనుభవించాల్సిందే. ప్రభు కూడా వాళ్ళు దండిస్తాడు, కానీ క్షమాపణ మాత్రం దొరకదు అనడానికి వీల్లేదు. దాన్ని దావీదు జీవితంలో చూడగలుగుతున్నావు, సొలొమోను విషయంలో చూడగలుగుతున్నావు, బత్షెబ విషయంలో చూడగలుగుతున్నావు అన్న కృపాభరణించి మాటలతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఇక్కడ ఏమైనా మాట్లాడతారండి? మాట్లాడితే మాట్లాడచ్చు. తర్వాత ఒక భయంకరమైన మాట మాట్లాడుతున్నారు అరుణాజ్యోతి గారు. ఏమంటారంటే పాత నిబంధనలో వంశాభివృద్ధి కొరకు, జనాంగం కొరకు దేవుడు బహుభార్యత్వాన్ని అనుమతించారు. ఈ భయంకరమైన మాట ఎక్కడుందో బైబిల్లో కోట్ చేస్తే కూడా బాగుంటుంది. దేవుడు అనుమతించాడు అన్నమాట. పైగా అలాగైతే వంశాలు అభివృద్ధి, జనాంగాలు పెరుగుతాయని చెప్పి దేవుడికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడా అనిపించింది మీ ఆలోచనతో. వాక్యాలు అంటే చెప్పండి. ఇంకేమైనా మాట్లాడతారా? త్వరగా, మనకి చాలా విషయాలు డిస్కస్ చేయాలి.
కాబట్టి సరిపోద్ది, కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసాం. బాబు ఐజాక్, నీకేమైనా సమాధానం చెప్పగలిగాం మేము?
సార్ వచ్చింది సార్, సమాధానం వచ్చింది సార్.
థ్యాంక్ యూ. 10, 11 వచనాలు, సోదరి లేయర్ అమ్మ నీ వాక్యాల వచ్చిన మాట్లాడేది ఏమన్నా ఉందా?
ఏం లేదు సార్, ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే చెప్తాం సార్.
ఎవరైనా అడిగితే చక్కగా చెప్తారా అంటున్నారు. బాగుందమ్మా, బాగుంది. జీజే విక్టర్ గారు, 700 పెళ్లు 300 ఉపత్నులు కలిగిన సాల్మన్ పరిస్థితి ఏమిటి అని అడిగాడు. ఏమిటో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, బైబిల్లో ఉంది. ఆయన ఎంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడో, దేవుడు విడిచిపెట్టాడో, దాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఈవెన్ దేవుడు రిక్వెస్ట్ చేసిన మనిషి మారు మనసు పొందల, తిరిగి వెనక్కి రాల, 3 గద్దించినా సరే. ఇక క్షమాపణ అడిగితే సహాయం దొరుకుతుంది, క్షమాపణ అడగకుండా అట్లానే ఉంటే అందులో సమాధానం మీకే తెలుసు. అరుణజ్యోతి గారు అంటారు, యాకోబుకి 2 12 జనాంగాల వారి నుంచి వచ్చారు. యాకోబుకి 2 12 జనాంగాల వారి నుంచి వచ్చారన్న మాట దగ్గర ఏమైనా మాట్లాడతారండి. యాకోబు ఎగ్జాంపుల్ తీసుకుని దేవుడు జనాంగం కోసం బహుభార్యత్వాన్ని అనుమతించాడని చెప్పేసి అన్నారు. నేను కాదు అని అనుకుంటున్నాను, ఏమైనా మాట్లాడచ్చు. కిరణ్ మౌనిక తన ఏమంటారంటే, అంతా వ్యర్థమే అయిపోయింది, ఆ జీవితంలో గొప్పగా ప్రారంభమైంది, అనేక మందిని పెళ్లి చేసుకోవడం వల్ల జీవితం అంతా వ్యర్థమైపోయింది, కాబట్టి ఇంకా ఆయన కోసం మనకు తెలిసిందే కదా అంటున్నాడు. రాహాబును ప్రభు క్షమించాడు. నేను మీకు జ్ఞాపకం చేయగలిగిన మరొక మాట ఏంటంటే, మీరు ప్రిన్సిపల్స్ మాట్లాడితే కొత్త నిబంధనలో నుంచి మాట్లాడండి, పాత నిబంధనలోంచి మాట్లాడితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ రాదు. కొత్త నిబంధనలో నుంచి మీరు వెతుక్కోగలిగితే మీకు క్లారిటీ వస్తుంది. ప్రసంగిలు సులోమన్ తన రియలైజేషన్ తెలిపాడు. రియలైజేషన్ వల్ల పరలోకానికి వెళ్ళరమ్మా, దాని ఏమంటారు పశ్చాత్తాపం వల్లే. ఆ జ్ఞానం అర్థం అవడం కాదు, కానీ పశ్చాత్తాపడడం వల్లే మేలు పొందేది. ఎస్ అమ్మా.
అన్నా ఇద్దరు భార్యల్ని అని అన్నప్పుడన్నా, అలా అయితే ఆదాం గారికి 2 దేవుడు సృష్టించి ఉండాలన్నా, అట్లా చేయలేదు కదా. దేవుడే చెయ్యకుండా అట్లా చేసినప్పుడు మనం దాన్ని అట్లా తీసుకోవడం సరికాదు. ఆది నుంచి ఏదుందో అదే తీసుకోమని స్వయంగా అదే అధ్యాయంలో ప్రభు వారు చెప్తున్నారు, కాబట్టి మనం ఆ మాట తీసుకోవడం బాగుంటది అన్నారు.
ఏసమ్మా, నేను బలంగా చెప్పేది కూడా, మీకు ఏ ప్రశ్న వచ్చినా ఏసయ్య బోధల్లోకి వెళ్ళండి, ఏసయ్య సస్యే మీర ఇంకో మాట మాట్లాడొద్దు అన్నాడు అంతే. అందుకోసం మాకేమన్నా బైబిల్లు హోలు దొరికితే మేము 2 సెటప్ పెడతాం, 2 పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే పాత నిబంధనలకు వెళ్ళొద్దు. పాత నిబంధనలు దావీదును వాడుకునే వాళ్ళు, అబ్రహామును వాడుకుని మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమైనా కొత్త నిబంధనలు వాడుకోండి, కొత్త నిబంధనలు అలాంటి లూకు హోలు దొరికితే వాడేసుకోండి, నాకు తెలిసి ఎక్కడా దొరకవు. ముందుకెళ్దాం. 10, 11 వచ్చినారు, లేయర్ సిస్టర్ క్లారిటీతో ఉన్నారు, మీకేమన్నా ప్రశ్నలు ఉంటే క్లారిఫై చేస్తారు, మీరు అడగచ్చు. ఆ 10, 11 వచనాల నుంచే ఎవరు అడిగారు ప్రశ్న? ఏమన్నా ప్రశ్న ఉంటే అడగచ్చు. మిస్ అయ్యాను. శిష్యుల ఆలోచన ప్రకారం పెళ్లి చేసుకోకూడదా? నేడు కొంతమంది అలానే ఉన్నారు, మరి ఎలా అని అడుగుతాడు ఆయన శామ్యూయేల్ గారు. అంటే ఇక్కడ అడిగిన మాట, భార్యాభర్తలకుండే సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట యుక్తం కాదు. అసలు పెళ్ళే మంచిది కాదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏందమ్మ ఈ మాట మీకు ఎలా అర్థమైంది? లేయల్ సిస్టర్
సార్, వివాహ జీవితం అనేది ఒక బాధ్యత కూడిన పవిత్ర బంధం సార్. దాన్ని నిర్బంధనతో ప్రేమతో కొనసాగించాలి, గాని అందరూ అవివాహితుల గడపలేరు. కొందరు దేవుని పిలుపుకై పిలువబడిన వారు మాత్రమే దేవుని సేవ చేయగలరు. ఉదాహరణకు పెళ్లి చేసుకోకుండా మన ఎలియా గారు గాని, బాప్తిస్మ జెహోన్ గారు గాని, మన యేసుక్రీస్తు గారు గాని దేవుని సేవ కొరకై ఉన్నారు గాని అందరూ వివాహం చేసుకోకుండా ఉండాలని ఎవరు లేరు సార్. మరి అందరి వివాహ జీవితంలో దేవుని చిత్తమే సార్. ఇది వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి.
బాగుంది, మీ ఆలోచన చాలా బాగుంది, మీ కామెంట్ చాలా బాగుంది. పదవ వచనంలో పెళ్లి చేసుకున్నట యుక్తము కాదు అన్న మాట మీద అడుగుతున్నాం, ఆ మాటకి అర్థం ఏంటి?
యుక్తము కాదంటే మంచిది కాదేమో అని.
మరి మంచిది కాదని అలా అంటా, మంచిది కాదని వాళ్ళు అంటా ఉంటే మీరేమో మంచిది అని మాట్లాడుతున్నారు ఏంటి?
మంచిది కాదు అన్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే ఒకరికొకరు ప్రేమ కలిగి మనము భార్య భర్తలు సర్దుకుపోవాలని ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం సార్. అదే విధంగా భార్య భర్త సంబంధంలో ప్రేమ కలిగి ఒకరికొకరు ఉండాలి. అలా లేకుంటే ఇది మంచిది కాదు అని ఆ శిష్యుల అభిప్రాయం.
ఓ, ఏమైనా మాట్లాడతారండి పదవ వచనంలో పెండ్లి చేసుకున్నది యుక్తము కాదా? శిష్యులు అలా ఎందుకు అన్నారు? మాట్లాడండి.
వందనాలు సార్. అలా అయితే ప్రభు ఆదికాండం 2:28 నలుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే కదా సార్ తన యొక్క పక్కటి ఎముకల నుంచి హవ్వని సృష్టించారు అని నేను చెప్తున్నాను సార్. వందనాలు సార్.
సరే, ఆయన అలాగే అన్నాడు, ఇలాగ అంటున్నారు, ఏంటి ఏమనుకోమంటాం రేపు మమ్మల్ని? చాలా చక్కగా రేఖ ఏమంటుందంటే ప్రభు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అన్నాడు. పెండ్లి చేసుకున్నట యుక్తము కాదు అన్న మాట మనుషుల మాట, శిష్యుల మాట, లోకం మాట, అది తప్పు. పెళ్లి చేసుకోవాలి, ఒంటరిగా ఉండకూడదు అన్న మాట ప్రభు మాట, దాన్ని ఫాలో అవుదాము అని అన్నారు. కొంచెం కొత్త నిబంధన మీద బేసేసి ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. నేను కొత్త నిబంధనలో ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకుందామంట. ఎస్ బ్రదర్,
కొత్త నిబంధనలో మనం 1 Cor 7:1-2 చదువుకుంటే, మీరు రాసిన వాటి విషయము స్త్రీ ముట్టుకుంటుట పురుషునికి మేలు, ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవు. అంటే అటు పెళ్లి పెళ్లి ఆడుకుంటే మేలు అన్నాడు, కానీ అట్టే దేవుని సేవ చేస్తే పర్వాలేదు, కానీ ఈ ఎక్కడ వ్యభిచారం జరుగుతుందనే ఉద్దేశంతోనే భార్య పెళ్లి చేసుకుని భర్త ఎడల ప్రేమ, భార్య ఎడల ప్రేమ చూపిస్తే ఈ యొక్క వ్యభిచారం జరగదని ఒక తలంపుతో నాకు అనిపిస్తారు ప్రజల సార్.
బాగుంది ఈ కొరింథీయులకు రాసిన ఇప్పుడు నాకు ఈ మాట
1:2-3
ఆదికాండం 2 మాట్లాడావు కాబట్టి రేఖ కొరింథీ పత్రిక 7 పౌలు భక్తుడు నాలాగే ఉంటే మీరు అంటున్నాడు కదా, దాన్ని ఏం చేద్దాం మరి? రేఖా సిస్టర్.
సార్ వందనాలు సార్.
చెప్పమ్మ.
సార్ అదే 1 Cor 7:9 కూడా మనం చూసినట్లయితే సార్, అయితే మనసు నిలుపు లేని ఎడల పెళ్లి చేసుకున్న వచ్చును కామత్తలాగుట కంటే పెళ్లి చేసుకుంటారా మేలని ఉంది సార్. అంటే పౌలు భక్తుడు అన్నారు అంటే అక్కడ ఉన్న తను దేవుని సేవలో వాడబడాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుండా ఉండడం మేలు అని చెప్పారని నా యొక్క అభిప్రాయం సార్.
బాగుంది, ఇంకేమైనా మాట్లాడతారా? వాస్తవానికి ఆది కాలంలో ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పౌలు భక్తుడు ఒంటరిగా ఉంటే మరీ మేలు అని మాట్లాడుతున్నాడు, పెళ్లి చేసుకోకపోతే మేలు అని మాట్లాడుతున్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? కొన్ని యేసుక్రీస్తు ప్రభు ఏమైనా సరే పెళ్లి చేసుకొని తీరాల్సిందే, పెళ్లి చేసుకోకపోతే తప్పు, పెళ్లి చేసుకోకపోతే తప్పు, పెళ్లి ఖచ్చితంగా చేసుకుని తీరాల్సిందే, అట్లాంటి బోధలు ఏమైనా కొత్త నిబంధనలు ఉన్నాయా?
అదే కొరింథీలో 6:6 పౌలు గారి మాట అన్నారన్న, ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు అని. సో
అదే అధ్యాయం చివరిలో పౌలు ఇంకో మాట అన్నాడు, పరిశుద్ధాత్మ నాకు కూడా ఉందని అన్నాడు. హితోపదేశమే, ఆ హితోపదేశాన్ని ఆయన ఎట్లా చేశాడు? పైగా పరిశుద్ధాత్మ నాకుందని ఎట్లా మాట్లాడుతున్నాడు? అది కూడా ఆలోచించాలిగా.
సార్ వందనాలు సార్. ఒకవేళ పౌలు భక్తుడు పెళ్లి చేసుకుంటే తన పరిచర్యకు ఆటంకం వస్తున్న ఉద్దేశంతో కూడా అలా నిర్ణయం తీసుకోవచ్చు సార్?
అంటే సేవ బాగా చేయాలి, సేవ బాగా చేయాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళు మంచి చేసినట్ట తప్పు చేసినట్ట
సార్? మంచి చేసినట్టే సార్. సరైన సహకారి వచ్చి సేవకి తనకు సహకరిస్తే సరే సార్. కొంచెం అగైనెస్ట్ గా ఉంటే సేవకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కూడా పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు సార్. వందనాలు సార్.
చాలా మంచి మాట. మన వివాహ వ్యవస్థలో అది సహాయంగా దేవుడు తీసుకొచ్చాడు తప్ప కంపల్సరీగా తీసుకురాలేదు. మేబీ నా ఒపీనియన్ చెప్తా ఉన్నా. పెళ్లి చేసుకుని తీరాల్సిందే, ఒంటరిగా ఉంటే తప్పు అని ఆయనే మాట్లాడలా. ఏసే ఒంటరిగా ఉన్నాడు, ప్రవక్తలు ఒంటరిగా ఉన్నారు, పౌలు కూడా ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉంటే తప్పు, పెళ్లి చేసుకుంటే ఒప్పు అని బైబిల్ ఏం చెప్పట్లా. కానీ శరీర సంబంధమైన శోధనలు వస్తాయి కాబట్టి మంచిది, మీరు శోధనలో పడకుండా ఉంటారు. ఒంటరిగా ఉండడం కంటే కలిసి ఉంటే మీకు అది ఇంకా పరిచర్యకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్న సలహాలున్నా నేను అనుకుంటా. కొరింది పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం రాస్తున్నప్పుడు ఇక పెళ్లి లోకం అయిపోయింది, భార్య లోకం అయిపోయింది, పిల్లల జీవిత పిల్లలతోటి సరిపోయింది, సంసారమే సాగరం అయిపోయింది. ఇందులో ఉండి మొదటికే మోసం వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ ప్రభువుకు దూరం అవుతున్నారు, సమయం ఇవ్వలేకపోతున్నారు అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు బాబు అని ఆయన హితోపదేశం చేశాడు. కాబట్టి పెళ్లి కంపల్సరీ, పెళ్లి కాకపోతే ఏదో తప్పు, అయ్యో పాపం అన్న ఆలోచన కంటే కూడా ప్రధానం ప్రభువుకు దగ్గరగా ఉండటం, పరిచర్య చేయటం. దానికి చక్కగా గ్రహం స్టేన్స్ గారికి గ్లాడీ దొరికినట్టుగా దొరికితే ఇద్దరు కుష్ఠరోగుల మధ్య సేవ చేసినట్టుగా చాలా బాగుంటారు. అట్లాగా మీరు మీ పరిస్థితిని బట్టి మీరు అలా చేసుకోవచ్చు. కానీ అంటే ఈ రోజు సమాజంలో పెళ్లి కంపల్సరీ అయిపోయింది. ఆ పెళ్లి కంపల్సరీ అయిపోయింది అన్న దాన్ని కొత్త నిబంధన గ్రంథం సమర్థించట్లేదు అని నేను అంటాను. అది కొంచెం మీరు ఆలోచించాను. శిష్యులు కూడా భార్య భర్తలకుండే సంబంధం ఇట్టిదైతే పెండ్లు చేసుకుంటే యుక్తం కాదు అన్నప్పుడు ఈ మహానుభావులకి దేవుడికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశం కాదు. అంటే జీవితాంతం ఈ మనిషితో ఏగాల, అట్లాగైతే మాకెందుకు వచ్చింది తలనొప్పి అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, బలహీనంగా ఉన్నారు అనిపించింది. కమెంటేటర్స్ కూడా అదే మాట మాట్లాడారు ఈ వాక్యం దగ్గర. ఇంకేమైనా మాట్లాడతారా 10-11 వచనాల మీద? పది పదకొండు వచనాల మీద ఇంకేమన్నా మాట్లాడతారా? ఇక్కడ కామెంటరీ చదవలేదు కాబట్టి నేను ఒకసారి చదివేస్తే అయిపోద్ది నా పని కూడా. 7 వచనం చదువుతా ఉన్నానండి. ఏసే మోషే ధర్మశాస్త్రంతో ఏకీభవించడం లేదని చూపించి ఆయన నేరస్తునిగా తీర్చాలని పరిశైలు ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే ఈ క్వశ్చన్ తీసుకొచ్చారు. అయితే మోషే ధర్మశాస్త్రాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోలేదు. మోషే విడాకులు తీసుకోవాలని ఆదేశించలేదు. వారి హృదయాలు బండభారిపోయినవి కాబట్టి దేవుడు నియమించిన శ్రేష్టమైన మార్గం అనుసరిద్దామని అనుకోలేదు. హృదయ కాఠిన్యాన్ని బట్టి అన్న మాట దగ్గర ఊర్చుకో, సహించు, మార్చుకో, ప్రార్థన చేయి, ఇవన్నీ మా వల్ల కాదు అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ మాట తీసుకొచ్చాడు. అందుచేత అంతగా మంచిది కాది కాని మార్గాన్ని అనుసరించేందుకు వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది అనుమతియే తప్ప ఆజ్ఞ కాదు. మనుషులు కోరుతున్నది అది వారికి మంచిది కాకపోయినప్పటికీ కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. దానికి ఇక్కడ కోట్ చేసిన వాక్యం ఏంటంటే మాకు మాంసం పెట్టు అన్నారు. మాంసం పెట్టాడు కానీ మాంసం అరిగేలోపే చంపేశాడు. దేవుడు ఇస్తాడు. ఇది దీని ఏమంటారంటే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. అనుమతి ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు కాబట్టి దాన్ని అందరికీ ఆజ్ఞగా దాన్ని చూడడానికి వీల్లేదు అని అంటారు వీరు. తర్వాత 10వ వచనం నుంచి తేలిగ్గా విడాకులు తీసుకోవడం అనే సదుపాయం ఉంది కాబట్టి ధైర్యంగా వివాహం చేసుకోగలమని, వివాహాన్ని సహించవచ్చని వారు అనుకున్నట్టు ఉన్నారు. కాబట్టి నచ్చకపోతే డైవర్స్ తీసేసుకుందాం, పోయింది ఏముంది అన్నట్టుగా తెలియజేసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమో నచ్చడం నచ్చకపోవడం లాంటి ఇంకేమి లేవు, ఒకసారి మ్యారేజ్ చేసుకుంటే జీవితాంతం కట్టుబడి ఉండు అన్నాడు కాబట్టి అమ్మ బాబు ఎలాగైతే మాకు ఈ పెళ్ళి వద్దని అంటున్నారు అని మాట్లాడితే ఇలా అన్నారు. వివాహం గురించి వారుకున్న చులకన భావాన్ని సరిదిద్దవలసి ఉంది, శిష్యులు బలహీనంగానే ఉన్నారు అని కమెంటేటర్స్ అంటున్నారు. పదకొండు మీద డిస్కస్ చేస్తే బాగుంటది, టైం అవుతా ఉంది. ఎస్ అమ్మ, ఇక్కడ మీరు మాట్లాడాలి. ఎవరు? లేయర్ సిస్టర్, మీ వాక్య భాగంలో నుంచి. అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరు ఈ మాట అంగీకరింపలేరు అన్నారు. అనుగ్రహం పొందిన వారు అంటే మీరేమని అర్థం చేసుకున్నారు? మాట్లాడతారా?
ప్రతి వ్యక్తికి తనకు దేవుడు ఇచ్చిన పిలుపు సార్, శక్తి వరము దాని ప్రకారంగా జీవించాలి, ఆశీర్వాదం ప్రకారం అనుకుంటున్నాం.
అర్థం కాలే, రిపీట్ చేయండి, అర్థమయ్యేలా చెప్పండి.
ఇక్కడ అనుగ్రహము అంటే సార్ దేవుడిచ్చిన పిలుపు అనుకుంటున్నాం సార్. దేవుడిచ్చే శక్తి వరము, మనకు వరాన్ని శక్తిని అనుగ్రహించినారు దేవుడు, దాన్ని అనుసరించి మనం పోతేనే ఈ మాటను మనం అంగీకరించగలమని సార్. అనుగ్రహం అంటే
ఇలాగా ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో, మీకు తెలిసిన కుటుంబాలు లేకపోతే మీ కుటుంబాల్లోనే ఈ స్ట్రగుల్ గుండా వెళ్తా ఉన్నారో, అయినా సరే అందులో నిలబడి సహించి ఓర్చుకొని కొనసాగడం అన్నది అన్నది ఆ దేవుని యొక్క అనుగ్రహం వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ కృప కొరకు వేడుకోవాలి అని అంటారు. బాగుందమ్మా మీ ఆలోచన. ఇంకేమైనా మాట్లాడతారండి? ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడతారా? పైన మాటలు విని పౌలుకి పెళ్లి మీద విరక్తి వచ్చింది. ఓ, మీకు బాగానే అర్థమైంది ఎందుకు విరక్తి వచ్చిందో. ఏ మాటలు వినమ్మా? పైన మాటలు విని అంటే మన డిస్కషన్ విని పౌలు ఏమైనా విరక్తిలోకి వెళ్ళాడో ఏంటో. హోసల మినిస్ట్రీస్ వాళ్ళు స్త్రీ పురుషులు ప్రభుకు సమర్పించుకున్నారు. నగలవరు ఈ మాట అన్నారు. ఈ ఆర్సీఎంలో నన్స్ కూడా వివాహం వద్దని కని పరిచర్కి సమర్పించుకున్నారు. దాని మీద వాస్తవానికి నేను చాలా పాజిటివ్ గానే మాట్లాడతాను. మదర్ తెరీసా బైబుల్లో కొంతమంది భక్తులు మదర్ తెరీసా గారు పెళ్లి చేసుకోలేదు. అది ఇంకా బాగా పరిచయం చేయడానికి వాళ్ళు దాన్ని అలా నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆజ్ఞ పాటించారు, పెళ్లి చేసుకుని వాళ్ళు ఆజ్ఞను పాటించలేదు అనడానికి వీలు లేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆనంద్ అంటాడు, వివాహ బంధంలో ఉన్న కఠిన నియమాలను చూసి భయపడి పెళ్లి మానేయడం కాదు, దేవుని ప్రత్యేకమైన పిలుపు ఉన్నవారు మాత్రమే ఆ మార్గాన్ని ఎంచుకోగలగాలి. చాలా మంచి మాట. ఇదేదో వేరే వేరే కారణాల చేత కాదు, కానీ మీకు ఆ నడిపింపు ఆ నిశ్చయత ఉంటే మీరు అట్లా వెళ్ళొచ్చు అంటాడు కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో. చాలా చక్కటి మాట వెంకటేశ్వరులు కోట్ చేశాడు, శుంకరులను వేశ్యలను మీకంటే దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు అని ప్రభు అన్నాడు మత్తయి 21:31. కాబట్టి వ్యభిచారులు పరలోకానికి వెళ్తారంటే వెళ్తారు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర క్షమాపణ పొందినప్పుడు. అదేదో క్షమించరా అని పాపంగా దేవుడేమి చూడడం లేదు, కానీ దాని తగ్గట్టుగా మ్యూజిక్ ఉంటారు. తప్పకుండా వాళ్ళు దావీదులాగే శ్రమలు గుండా వెళ్ళాలి, కానీ క్షమాపణ పొందుకుంటారు. దాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. బాగుంది, ముందుకెళ్దాం. ఇక్కడ అనుగ్రహం నొందిన వారు అన్నప్పుడు క్రీస్తు శిష్యులు కాని వారు శిష్యులైనట్టుగా ఈ రీతిగా ప్రవర్తించాలని చూస్తే లాభం లేదు. అంటే లోకంలో ఉన్న వారికి ఈ పని అవ్వదు. వాళ్ళు వివాహ బంధాలు కట్టుకుని ఉండడం కష్టం. క్రీస్తు చెప్పిన సూత్రాలు అన్ని సూత్రాల కన్నా శ్రేష్టమైనవి. అవి ఆయన ప్రజలకే పరిమితం. ఇతరులు ఆయన శిష్యులు కానందు వల్ల కలిగే ఫలితాలను అనుభవిస్తారు. ఇది కొంచెం అర్థం కాల. సరే, 12వ వచనం నుంచి ఎవరి వాక్యం ఇది? ఐజాక్, నీ వాక్య భాగం నుండి ఏమైనా మాట్లాడేది ఉందా?
సార్, ఇది ఈ వచనం కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించింది సార్. చాలా మంది దీన్ని ఆత్మీయార్థంగా వివరిస్తున్నారు. అంటే చూస్తే మరి దీన్ని ఎలా అర్థం చేసుకుని నాకు కొంచెం ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది సార్. అంటే 2వ లైన్ సార్, పరలోక రాజ్యం నిమిత్తం తమ్ముని తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరు అనే వర్డ్ ని ఆత్మీయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. కొన్ని స్టడీస్ లో చూసాను. అది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. డిస్కషన్
ఏ పాయింట్ అడుగుతున్నా నువ్వు? ఇది అన్నది ఏదో చెప్పట్లా.
పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరు అని ఉందిగా సార్.
ఓకే, దాని అర్థం ఏంటని అడుగుతున్నా.
అవును సార్.
ఆ స్టడీ టీమ్ ఏమైనా హెల్ప్ చేస్తారా? పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా అయిపోయిన వారు ఉన్నారా? దాని అర్థం ఏంటి? అది ఆయన ప్రశ్న. మాట్లాడండి. యువరాజ్ బ్రదర్,
దీనికి మనం పౌల్ గారిని తీసుకోవచ్చు సార్. పౌల్ గారు కూడా చేసుకోకుండా.
పౌల్ గారు ఇందులోకి వస్తారట. ఓకే, సో మీరు పౌల్ గారిని తీసుకొచ్చారు. ఇంకేమైనా మాట్లాడతారండి?
అన్న పవిత్ర అయితే చాలా క్లియర్ గా రాశారన్న టెక్స్ట్. కానీ కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు. ఇది అన్న మన పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం టెక్స్ట్ లో యేసు, మీరు అన్నట్లు చేయడం అందరికి సాధ్యం కాదు. కొందరు నపంసకులుగా పుట్టారు కనుక వివాహం చేసుకోరు. మరికొందరు ఇతరులు నపంసకులుగా చేస్తారు కనుక వివాహం చేసుకోరు. కానీ కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు. ఈ బోధను అనుసరించగలిగే వాడే అనుసరించని అని సమాధానం చెప్పాడు. పెళ్లి చేసుకోరని ఒక మాట చెప్పాలంటే
పెళ్లి చేసుకోని వాళ్ళు కోవకు వస్తారు. పౌలు గారిని కోవలో తీసుకొచ్చారు. ఐజాక్, నీకేమైనా సమాధానం వచ్చిందా?
సార్, ఇక్కడ పెళ్లి చేసుకుని వాళ్ళు నపుంసకులు అని అనటానికి లేదు కదా సార్. నపుంసకులు ఫస్ట్ పైన పైన వచ్చిన ఏంటంటే తల్లి గర్భం నుంచి పుట్టిన వారు నపుంసకులు ఉన్నారు అన్నారు. మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ వచనాన్ని పెళ్లి కాని వాళ్ళకి ఎలా తీసుకుంటాం సార్? నపుంసకులు అంటే మనకు తెలిసినట్టుగా హిజ్రాలు అనుకుంటాం మనం. తల్లి గర్భం నుంచి డైరెక్ట్ గా హిజ్రాగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. మనుషుల వల్ల హిజ్రాలు చేయబడిన వాళ్ళు ఉన్నారు. తమ్ముని తామే హిజ్రాలుగా చేసుకున్నారు అని ఎట్లా తీసుకోవచ్చు కదా సార్? మనం పెళ్లి కాని వారు అని ఎట్లా తీసుకుంటామని డౌట్స్.
అంటే నేను నీకు చెప్పగలను ఏంటంటే, యేసయ్య మాట్లాడిన తర్వాత మనం అది కాదు అనే సాహసం చేయలేం. ఆయన చెప్పిన మాట మనం పాఠం నేర్చుకోవడం మంచిది. అంతే తప్ప అది ఎట్లా అవుతారని చెప్పి ఆయన ఎట్లా నువ్వు ప్రశ్నిస్తావు? అర్థం కాకపోతే అర్థం కాలేదయ్యా అని అడుగుతాం. ఆయన ఏమైనా ఇది బాబు అని అంటాడు, అవునా అనుకోవాలి తప్ప అది ఎట్లాగని ఎట్లా అడుగుతాం? ఏమి అయితే అడుగుతావా?
కాదు సార్, ఇప్పుడు పై రెండు వచ్చినాడు. పై రెండు లైన్లు కరెక్ట్ గా నపుంసకులు అని స్పష్టంగా ఉంది సార్. అయితే పరలోక రాజ్యం తమ్ముని తాము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు అంటే వీళ్ళు కూడా తమ అవయవాల్ని వంద్యత్వంగా చేసుకుంటున్నారా పరలోక రాజ్యం సంపాదించుకోవటానికి, కామ కోరికలను జయించడానికి అని? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని డౌట్ సార్.
నేనేమంటానంటే, ఐజాక్ సమాధానం ఉంది, దానికి కావాలని పొడిగిస్తున్నాడు అంటున్నా. లేదు లేదు, నాకు అర్థం కాలేదని నువ్వు అడుగు, నేను డిస్కషన్ పెడతా. నీకు అర్థమయ్యి అడిగితే నేను చెప్పలేను, నేను డిస్కషన్ పెట్టలేను. అది నా ప్రాబ్లం. ఐజాక్, నీకు అర్థమైంది, బాగా ఆలోచించి ఇంకా బాగా అర్థమవుతుంది. ముందుకెళ్దాం. ఇంకేమన్నా మాట్లాడతారా? చాలా సార్లు ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నారు కొంతమంది. ఏమంటున్నారు అంటే, ఈ ఎల్జీబీటీక్యూల కోసం మాట్లాడుతున్నారు, తర్వాత హోమోసెక్సువల్స్ కోసం కూడా మాట్లాడుతున్నారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే, అది ఆ దేవుని ఏర్పాటు, అది కాదు, అది తప్పు, అది పాపం అని తెలుసు. దాని మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అంటాను. ముందుకెళ్దాం. పరలోక రాజ్యం కోసం అంటే ఆ రాజ్యాన్ని పొందాలని ప్రయత్నించడం అని కాదు, ఏ ఆటంకం లేకుండా ఆ రాజ్యంలో సేవ చేయడం కోసం అని అర్థం. ఎంత చక్కటి ఎక్స్ప్లెనేషన్! పరలోకానికి మేము పెళ్లి చేసుకోకపోతే వెళ్ళిపోతాము అని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండలేరు. కానీ ఆ రాజ్యం కోసం పనిచేసే భాగ్యం ఎక్కువ టైం కావాలి అని వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసుకోలేదా అన్న దాన్ని బట్టి పరలోక రాజ్యం ప్రవేశం ఆధారపడి ఉండదు. కానీ వాళ్ళు ది బెస్ట్ చాయిస్, మాకు ఎలాగైతే మేము ప్రభు రాజ్య పరిచయంలో ఎక్కువగా వాడబడతాము అని నిర్ణయం తీసుకున్నారంట. చక్కటి వివరణ. ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటం ఒకరి ఇష్టపూర్వకంగా చేసేదై ఉండాలి, బలవంతంగానో లేక ఏదో అధికారానికి తలంచో కాదు, అది సొంత కమిట్మెంట్ అయి ఉండాలి అన్నారు, మీకు అర్థమైంది అనుకుంటాను. చివరిగా మన ట్రాన్స్ టైం అయిపోయింది, 13-15 వచనాలు. జూలియస్ సిస్టర్, అమ్మా నీ వాక్యంలో నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందా?
సార్ ఏం లేదు సార్, ఎవరన్నా అడిగితే నేను సమాధానం చెప్తాను సార్.
మంచి మాట, తను చాలా క్లారిటీతో ఉంది. ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే అడగండి, తను చెప్పేస్తుంది. చాలా మంచి మాట. రైట్, 13-14-15 వచనాల మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. రాము ఎలక్ట్రికల్ సహవాసం నుంచి హిజ్కియాకు ఒక షాప్ ఉంది, నీ సంతతను నపుంసకులుగా చేస్తారని చెప్పి, అందులో భాగంగానే దానియేలు షడ్రాక్ మేషక్ అభిద్నగోలు నపుంసకులు ఐచిగా చేయబడ్డారన్న భావన ఉంది. కాబట్టి వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డ వాళ్ళు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడ్డ వాళ్ళు, గొప్ప భక్తులు కూడా ఉన్నారు. అదేమి పరలోక రాజ్యానికి అర్హత అనర్హత అన్నది కాదు, కానీ ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళు నమ్మకంగా ఉండటమే ముఖ్యం అని బ్రదర్ మాట్లాడతాడు. బాగుంది. ఏమైనా 13-14-15 మాట్లాడతారా? ఇక్కడ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, నేను ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. 17వ వచనంలో, ఎందుకు ఈయన పరలోక రాజ్యం నిమిత్తం తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారు కలరు అన్న విషయాన్ని ఈ కాంటెక్స్ట్ లో కోట్ చేసినట్టు ఆయన ఉద్దేశం ఏమని అర్థం చేసుకోవాలి. ఏమైనా మాట్లాడతారు ఈ పాయింట్ మీద? మనం ఏమో పెళ్లి కోసం చదువుకుంటూ వచ్చాం, విడాకుల కోసం చదువుకుంటూ వచ్చాం, ఇక్కడ ఆయన నపుంసకుల కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు, ఉద్దేశం ఏంటి? ఏమైనా మాట్లాడతారా?
అన్న, దేవుడు ఆదిలో పెళ్లిని ఆయన ఏర్పాటు చేశారు, పెళ్లి చేసుకుంటే మంచిది, పరలోక రాజ్యం నిమిత్తం పెళ్లి చేసుకోమంటే మరీ మంచిది అని చెప్పినట్టు ఉందన్న.
పెళ్లి చేసుకోము, పరలోక రాజ్యం నిమిత్తం, పరిచర నిమిత్తము అని ఈ ఏసన్న గారి మినిస్ట్రీలో ఉన్నవారు అన్నట్టుగాను, లేకపోతే మదర్ తెరీసా ఆ బృందంలో ఉన్నవారు అన్నట్టుగాను అంటే అదేదో తప్పు కాదు, అది మరీ మంచిది అని ప్రభు సమర్థిస్తున్నాడు అని ఉప అంటారు. అగ్రియమ్మా అనే అభిప్రాయంతో ముందుకెళ్తామన్నా. మీరు ఆలోచించాలి, ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడారన్న మాట దగ్గర నా కన్సెంట్ ఒకటే అండి. ఏం చేశారంటే పెళ్లిని ఒక చట్టంగా చేసేశారు. వయసు వాడికి రావడానికి ముందే 15-20 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలని చెప్పి ఆలోచించడం ప్రారంభించారు. పెళ్లి కాకపోతే బీపీ తెచ్చేసుకుంటున్నారు. పెళ్లి కావటం పెళ్లి కాకపోవటం కంటే కూడా వాడు పరిచయంలో వాడబడాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. అది దేవుడు అనుమతించింది, బాగుంటుంది ఇద్దరు పరిచయంలో బాగా వాడబడతారంటే అప్పుడు మ్యారేజ్ లోకి మనం నడిపించవచ్చు. అంతే తప్ప లోకం ఏంటంటే, నేను ఇదే అంటాను, లూకాసువార్త 17వ అధ్యాయంలో నోవాహ కాలంలో చేసిన తప్పు ఏంటంటే పెళ్లి చేసుకున్నారు, లోతు కాలంలో చేసిన తప్పు ఏంటంటే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం, సంసార జీవితంలో పడడం, ఇక అదే జీవితం అని కొట్టుకుని పోవడం, అట్లాగే ఈ రోజు లోకం ఉంది. అలాగే ఈ రోజు లోకంలో వెళ్ళాలనుకోవడం కూడా సరైన ఆలోచన కాదు. ఇప్పుడున్న లోకంలో వివాహం కొరకు ప్రార్థన చేసుకోవడం, వివాహ పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా మ్యారేజ్ చేసుకోవడం, వెళ్ళిన తర్వాత పరిస్థితులు బాగోలేదనుకున్నా ఓర్పుతో సహనంతో అన్ని పరిస్థితులను మార్చుకోవటం అది మంచిది అని నా భావన. ముందుకెళ్దాం. 13-14-15 వచనాల్లో ఏమి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఉంటే సోదరి జూలి సిద్ధంగా ఉంది. ఏమి ప్రశ్నలు లేకపోతే అప్లికేషన్స్ వెళ్ళిపోదాం. లిల్లీ రోజు గారు అన్నారు, పెండ్లి కాని వారు దేవుడు సంతోషపరచాలని చూస్తారు, పెండ్లి అయిన వారు వారి భార్యను లేదా భర్తను సంతోషపరచాలని చూస్తున్నారు. అందుకోసమే ఆ పెళ్లి పెద్ద ఉచ్చులా మారింది. అక్కడ ప్రభు దానికి ఎగనెస్ట్ గానే మాట్లాడుతున్నాడు, దాన్ని బేరీజ్ వేసుకోండి అని హెచ్చరిస్తున్నాడు అని మాట్లాడతారు. బాగుందమ్మా. 13-14-15 వచనాలు కామెంట్ చదివేస్తున్నా. ఆల్రెడీ లాస్ట్ ముందటి బైబిల్ స్టడీలో కూడా ఈ పోర్షన్ మనం చూసాం కాబట్టి
ఆ కామెంట్ చదువుతున్నా. మీరేం ప్రశ్న అడుగుతలేదు, నా టైం అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నా. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి.
అక్కడ ప్రభు వారు చిన్న బిడ్డల మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు కదా అన్న, ఆ చేతుల నుంచి ప్రార్థన చేయడం కంపల్సరీయా? ప్రభు వారు అట్లా చేశారు కాబట్టి మనం కూడా అట్లా చేయాలా? మనం కూడా అట్లా తీసుకెళ్లి ప్రార్థన చేయించాలా? చాలా మంది పాస్టర్లు మా తల మీద చేతులు పెడితే ఆశీర్వాదం అని చాలా ఆశపడుతూ ఉంటారు కదా మరి, దాన్ని ఎట్లా అర్థం
చేసుకున్నాను? నువ్వు అడిగిందని నేను చెప్తానమ్మా. ఇక్కడ ఒక సిస్టర్ పేరు చెప్పను, ఆవిడ పెట్టిన మెసేజ్ చెప్తున్నాను. ప్రణయ్కి రక్షణ, తర్వాత వివాహం కొరకు ప్రార్థన చేయండి. మొత్తం 5 దండాలు, 3 కన్నీటి ముఖాలు. సో కారణం నాకు తెలియదు కానీ నేనేమంటానంటే, వివాహం కోసం అంతగా ఏడవలసిన పని లేదు అని ఈ టెస్ట్లోంచి జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళ రక్షణ కోసం అంతగా ఏడవాలి, పెళ్లి కోసం అంతగా ఏడాల్సిన అవసరం లేదు అని ఈ సందర్భంగా మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. సో బిడ్డల్ని చేయించటం అన్న మాట దగ్గర ఒక్కసారి చూస్తాను మీ పాయింట్. చేతులుంచి ప్రార్థన చేయాలి, ప్రభు చేతులుంచాడు. ఇక్కడ నువ్వేమంట, నీ ప్రశ్న లేకపోతే నీ పాయింట్ చెప్పు.
అలా అంటే ప్రభు వారు చేతులుంచి ప్రార్థించారు అన్నది బాగుందన్నా. ఇప్పుడు నేను కూడా నా బిడ్డల కోసం చేయి వేసి ప్రార్థన చేయడం తప్పలేదు, కానీ పాస్టర్ దగ్గరికి తీసుకెళ్లి చేతులుంచి ప్రార్థన చేయించాలి అనుకోవడం అది అంత సరికాదు అనిపించి, అది నా అభిప్రాయం అన్నా అంతే.
చేతులుంచి ప్రభు ప్రార్థన చేశాడు, చేతులుంచి ప్రార్థన చేయమని పేరెంట్స్ కొడతారు, అందులో తప్పేం లేదు. కానీ అలాగే చేస్తేనే ప్రార్థన అనుకోవడం కూడా సరైనది కాదు అని ఆవిడ భావిస్తా ఉంది. మీ భావన బాగుంది. ఇక్కడ 13 వచనం, 18:2-6 వచనాలు, సంఘటన తర్వాత కూడా యేసు చిన్నపిల్లని ఎంతగా ప్రేమిస్తాడో వారిని దీవించాలని ఎంతగా కోరుతున్నాడో శిష్యులు బహుశా గ్రహించలేరు. కాబట్టి బలం హోదా లేని వారితో సమయం గడిపేందుకు యేసు ఎప్పుడూ ఇష్టమే. చిన్నపిల్లలతోటి బలహీనలతో ఆయన ఎప్పుడూ ఉన్నాడు. ఏ సమయంలోనైనా ఆయన సన్నిధికి రావడానికి చిన్నపిల్లకి ఆహ్వానం ఉంది. వారిని తనతో ఉంచుకోవటం ఆయనకెంతో ఉల్లాసకరం. ఆయన వారిపై చేతులుంచి ఆశీర్వదించాడు, అయితే వారికి బాప్తీసం ఇవ్వలేదు. వచనాన్ని శిష్యులకు బాప్తీసం ఇవ్వడం అనే సిద్ధాంతాన్ని ఏర్పడడం లేదు. ఓకే, చిన్నపిల్ల బాప్తీసం ఇచ్చేస్తున్నారు, అది దానికి ఎక్కడ నేర్పించట్లేదని వీళ్ళు అంటారు. ఆల్మోస్ట్ మనం ప్రతి వచనం మీద చక్కగా డిస్కషన్ చేశాం, కామెంటరీ కూడా చూశాను, డౌట్లు ఏమి లేవని భావిస్తా ఉన్నాను. అప్లికేషన్ తీసుకుంటున్నాను, అప్లికేషన్ తీసుకుందాము. అప్లికేషన్స్ ఏనా? ఒక్క నిమిషం, ప్రశ్నలు అయిపోయాయి. తర్వాత అంతేనా, అప్లికేషన్ తీసుకుందాం. కాంటెక్స్ట్ ఒకటి మాట్లాడాలి, కాంటెక్స్ట్ సజీవ వాహిని అయిపోయింది, కాంటెక్స్ట్ ఒకటి మాట్లాడాలి. ఏమైనా కాంటెక్స్ట్ మాట్లాడతారండి? కాంటెక్స్ట్ ఏమైనా మాట్లాడతారా, సందర్భం మాట్లాడతారా?
యేసు ప్రభు వారు యూదా ప్రాంతానికి వచ్చి యూదయ ప్రాంతానికి వచ్చినప్పుడు పరిసయ్యులు ఆయన శోధించాలని వివాహం కొరకు విడాకుల కొరకు మాట్లాడిన సందర్భం తీసుకుంటున్నాం.
మేజర్ గా మనం విడాకులు తీసుకోవచ్చా అన్న పరిసయ్యుల ప్రశ్నకు యేసయ్య చెప్తున్న సమాధానం అనుకుంటే సరిపోద్ది అనుకుంటా. కృపా అంటే విడాకులు తీసుకోవచ్చా అన్న పరిసయ్యుల ప్రశ్నకు యేసయ్య సమాధానం చెప్తున్న సందర్భం అనుకుంటే కాంటెక్స్ట్ మనకు అర్థం అవుతుంది. అట్లా రాసుకోవచ్చు మీరేమన్నా దీనికి హెడ్డింగ్ రాసుకుంటే అయిపోయింది. అప్లికేషన్స్ మాట్లాడతాం వరుసగా, త్వరగా మీ అప్లికేషన్ చెప్పాలి. యువరాజు గారు మీ అప్లికేషన్ చెప్పండి. అప్లికేషన్ మీ వాక్య భాగం నుంచే కాకుండా 15 వచనాల్లో మీ హృదయాన్ని తాకిన ఏ విషయం నుంచి అయినా సరే మార్చుకున్న విషయాలు, నేర్చుకున్న విషయాలు పంచుకోవచ్చు.
చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలని నేను అప్లికేషన్ తీసుకుంటున్నాను సార్.
చిన్నపిల్ల
ఓర్పు కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలా అనే ఒక
ఎన్నో వచ్చిన మీ అప్లికేషన్ అద్భుతం. చిన్నపిల్లల్లాగా ఉండాలన్న మాట చాలా బాగుంది. 15 వచనాల్లో ఏ వచ్చిందన్న ఆధారం చేసుకుని మీరు అలాంటి అప్లికేషన్ తీసుకున్నారు.
14 సార్, చిన్నపిల్లలు నా ఎద్దుకు రానియడి, మన చిన్నపిల్లలు మనస్తత్వం కలిగి ఉంటే దేవుని దగ్గర పోవచ్చు అనే ఉద్దేశం సార్. ప్రజలు
ఏది తేడాగానే ఉంది. నేనేమంటానంటే చిన్నపిల్లల్ని ఆటంకపరచకూడదు, చిన్నపిల్లల్ని ప్రభు దగ్గర తీసుకెళ్లాలని తీసుకుంటే ఇంకా బాగుంటది. చిన్నపిల్లల్లాగా ఉండాలి అనుకోవడం కూడా బాగుంది. సరే, ఆ తర్వాత కృపా బెనర్జీ.
మా వివాహ బంధంలో ఎవరొచ్చి చిచ్చులు పెట్టకుండా జాగ్రత్తగా నేను ఉండాలి అని తీసుకుంటున్నాను.
ఎందుకు అట్లాగమ్మా? ఏ వచ్చిన బేస్ వేసుకుని తీసుకున్నా?
అంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు కదన్న. నేను ఫస్ట్ స్పృహ కలిగి ఎవరు మమ్మల్ని వేరు చేయకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నాను.
బాగుంది. వివాహంలో బంధంలో మూడో వ్యక్తి ఎవరు జోక్యాన్ని అలా చేయకుండా ఉండటం బాగుంటుంది. అట్లాగే సుసన్న, తర్వాత శోభా గారి ఇద్దరు. సుసన్న మాట్లాడా.
మనుషులు వేరుపరచకూడదు అన్న మాటను బట్టి నా వివాహ బంధాన్ని నేను సరిగా చూసుకుంటూనే అటువంటి స్థితిలో ఉన్న వారికి కూడా హెల్ప్ చేయాలి.
ఇది చాలా మంచి అప్లికేషన్. వివాహ విషయాల్లో నియమాలు నేర్చుకున్నప్పుడు అలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి గైడ్ చేస్తాను అన్న మాట కూడా చాలా బాగుంది. అలాగే పార్టిసిపెంట్స్ కి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీరు విన్న బైబిల్ స్టడీ నిన్న ఈ రోజు పోర్షన్ లో నుంచి మీ చక్కటి అప్లికేషన్స్ రాస్తే ప్రార్థన చేయడానికి కూడా బాగుంటుంది. శుభాశిస్తు.
సార్ వందనాలు సార్. ఆరో వచనంలో వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అనే వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుడు అనుకున్న చిత్తానికి ఏకముగా ఏకీభవించి మరి ఐక్యతలో ఉండాలని అనుకుంటున్నాను సార్.
ఇద్దరుగా ఉండకూడదు, ఏక శరీరముగా ఉండాలి, వన్నెస్ ని కాపాడుకోవాలి వివాహంలో. బాగుందమ్మా మీ అప్లికేషన్. సుసన్న మాట్లాడేశావు కదా, తర్వాత రేఖ గారు. ఉమెన్ పిసి రేఖ.
సార్ వందనాలు సార్. నేను కూడా భార్య భర్తల మధ్య థర్డ్ పర్సన్ కి వాళ్ళకి చోటు ఇవ్వకుండా మేము ఒకరిని ఒకరిని అర్థం చేసుకుని తను చెప్పిన దానికి నేను అంగీకరిస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ మరి ఇలాంటి పరిస్థితులు విడాకుల విషయంలో అంటే నేను కోర్ట్ డ్యూటీ చేస్తున్నాను కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి నేను కౌన్సిలింగ్ ఇచ్చి కలపడానికి నేను నిర్ణయం తీసుకున్నాను సార్. ఆ విధంగానే ఒక రెండు కేసుల్లో చేశాను సార్. వందనాలు సార్.
మంచి మాట. తర్వాత లేయర్ సిస్టర్.
ప్రైజ్ లార్డ్ సార్. సార్ ఆరో వాక్యం బేస్ చేసుకుని నేను ఇద్దరు కాబట్టి వారిద్దరు ఇక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని వేరుపరచుకుంటని మేము భార్యాభర్తలుగా కలిసి దేవుని సేవలో ఇంకా మేము బలంగా కొనసాగాలని నా యొక్క అభిప్రాయం.
అప్లికేషన్ బాగుంది. ఐజాక్
సార్. ప్రైజ్ లార్డ్ సార్. 11వ వచనం ప్రకారం ఏదైనా దేవుని మాటలు అర్థం కావాలంటే ఆయన అనుగ్రహం కావాలి సార్. ఆ అనుగ్రహం ఆ కృప కావాలని ప్రార్థన చేసుకుంటాం సార్. ప్రైజ్ లార్డ్ సార్.
దేవుడి మాటలు అర్థం కావాలన్న మాట దగ్గర అంతే, ఆ అనుగ్రహం కొరకు గ్రేస్ కొరకు నేను వేడుకుంటాను. మంచి మాట. తర్వాత జూలీ సిస్టర్.
ప్రైజ్ లార్డ్ సార్. నా జీవితంలో ఏ కారణం చేత నా కుటుంబాన్ని చివరి వరకు కూడా సార్ నేను కలిసి ఉండాలని మేమిద్దరు కలిసి సేవలో బలపడాలని నేను అన్వయించుకుంటున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
నేను మీకోసం సాక్ష్యం చెప్పగలను. హరీష్ ను భరించావు, హరీష్ ను రక్షణలోకి నడిపించావు, హరీష్ ను కూడా సేవలో నడిపిస్తున్నావు. మంచి ఎగ్జాంపుల్ జూలీ సిస్టర్. ఆయన ఇప్పుడు చాలా బాగున్నాడు కానీ ఒకప్పుడు భయంకరుడు, అట్లాంటి వాడిని వదిలేయలేదు, ప్రార్థన ద్వారా గెలుచుకుంది. చక్కటి అప్లికేషన్. అట్లాగే చాట్ బాక్స్ లో ఉన్న కొన్ని అప్లికేషన్ చదువుతా ఉన్నాను, తర్వాత ప్రార్థన చేసి ముగించుకుందాం. ఏమైనా పెట్టారా? ఏం పెట్టలేనట్టుంది. నీ వినే రకమే అనుకుంటాను, చెప్పే రకాలు కాదనుకుంటాను. ఏం పెట్టల అప్లికేషన్ ఏం రాయలే. రాయండి అప్లికేషన్ రాయండి. ఇజ్రాయెల్ నరేష్ అంటాడు, ఆల్రెడీ ఎలాగో పెళ్లి అయిపోయింది కాబట్టి భార్యతో కలిసి దేవుని పని చేయాలని నా అప్లికేషన్ సార్. బాగుంది. నీ మెసేజ్లు చూస్తామంటే నీ ఇద్దరికి ఏమైనా గొడవ ఉందేమో అనిపిస్తుంది, కానీ నాకు తెలిసినంత వరకు అమ్మాయి చాలా సేవలు వాడబడుతుంది, నువ్వు సేవలు వాడబడుతున్నావు. ఎందుకు నీ అప్లికేషన్ ఎంత వైరాగ్యంతో వస్తున్నాయి అర్థం కాల. సరే అప్లికేషన్ ఏమన్నా పెడతారా? ఏం బెటరా? కళ్యాణి అమ్మ పెట్టింది వివాహ బంధం యొక్క విలువను గొప్పతనాన్ని గురించి వారికి చెప్పి దేవుణ్ణి పరిచయలో ముందుకు సాగమని చెప్తాను, చక్కగా గైడ్ చేస్తాను, చిన్న చిన్న గొడవలు ఉంటే అన్ని సరి చేస్తానన్నారు. బాగుంది. హెప్సిబా జాస్వా, దేవుడు జతపరిచిన నేను నా భర్త ఏకాత్మ ఏక మనసు కలిగి దేవుడి కొరకు జీవించాలని నిర్ణయించుకున్నాం. బాగుంది. రాజా రమేష్, వివాహ బంధంలో పవిత్రతను కాపాడుకుంటాం, మంచి మాట. సుశీల, ఏసైని వెంబడిస్తాను అని అంటుంది. బాగుంది. సందీప్ గారు, ఇంకా పెళ్లి కాలేదు కానీ ఫ్యూచర్ లో పెళ్లి అయ్యాక భార్యతో వివేకంగా ఉంటాను. ఇక్కడ వివేకం కోసం ఏమొచ్చిందో అర్థం కాలేదు, ఎందుకు ఫ్యూచర్ కోసం ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అర్థం కాలేదు. మంచిది, నువ్వు చాలా ప్రభునికి సహాయం చేయాలి. దేవుడు కలిపిన బంధాలను పవిత్రంగా కాపాడాలని దేవుణ్ణి అడుగుతా అనురాధ. కలిసి దేవుడి సేవలో కొనసాగుతాం స్వరూప. చక్కగా రాము బ్రదర్ కి నేర్పిస్తూ సేవలో నడిపిస్తా ఉంది, ఇద్దరు కలిసి వెళ్తున్నారు. బాగుంది. నా భర్త మంచివాడు కాడు, డైవర్స్ కోసం కోర్టుకి వెళ్లాను, 3 ఇయర్స్ అయింది, ఈరోజు దేవుడు మాట్లాడాడు, నా కోసం ప్రేయర్ చేయండి. సరస్వతి ప్రార్థన చేద్దాం. బోయాజ్, చిన్నపిల్లల లాంటి మనసు ఉండాలని నిర్ణయం. బాగుంది. చిన్నపిల్లలను ప్రభు వద్దకు నడిపించాలి. శామ్యూల్, మంచి మాట. 17 చిన్నపిల్ల సహవాసాలు ఉన్నాయి, అన్ని జిల్లాల చిన్నపిల్ల సహవాసాలు కట్టబడాలి. మీరు చిన్నపిల్లల్ని ఆటంకపరుస్తున్నారు, నడిపించట్లేదు, ఆశీర్వాదం కాదు. మెడకు రాయి కట్టి సముద్రంలో పడేయడం మంచిది అన్నాడు కాబట్టి కొంచెం పిల్లల పరిచయం మీద మనసు పెట్టాను. ఆయన మారే వరకు ఓర్చుకుంటాను నాగలక్ష్మి గారు, జగన్ మోహన్ గారు. నేనేమంటానంటే అండి, మారే వరకు అన్న మాట కంటే కూడా మీరు టార్గెట్లు పెట్టుకుని ప్రార్థన చేస్తే బాగుంటారు. ఈ సంవత్సరం నా భర్త మారాలి అంతే అని మీరేమన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఇప్పటికే 20 సంవత్సరాలు అయ్యిందయ్యా, 30 సంవత్సరాలు అయ్యిందయ్యా, మారలేదయ్యా అంటే నేను అంటా నీకు అసలుకి భర్తను మార్చుకోవాలన్న సీరియస్నెస్ లేదు. ఉంటే ఇట్లా ఉండదు. పిల్లలు లేకపోతే పిల్లల కోసం ఎట్లా దేవులు ఆడతారో భర్త రక్షణ కోసం అట్లా దేవులు ఆడాలని అంటారు. రైట్, చక్కటి అప్లికేషన్లు. ఎవరైనా ఒక సమయం తీసుకుని ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. రేపు ఇదే పోర్షన్ మీద సోమవారం మంగళవారం జిల్లాలో బైబిల్ స్టడీ జరుగుతాయి. వాళ్ళకు కూడా ఈ బైబిల్ స్టడీ దీవెనకరంగా ఉండాలని, అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ మాట నెరవేర్పులోకి రావాలని ప్రార్థన చేద్దాం. స్టడీ టీం నుంచి ఒక్కరు సమయం తీసుకుని ప్రార్థించండి.
సార్ ప్రేయర్ సార్ సార్
ఏసమ్మా తీసుకోండి.
సాధించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఏకావధి కాల సమయంలో అయ్యా దేని పనికి రాని నన్ను కూడా తండ్రి మీరు వాడుకున్నారు, అందుని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆది నుంచి అంతం వరకు చక్కగా మీరు నడిపించిన విధానం బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి దేవా. అప్లికేషన్ తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను దేవా. అవును తండ్రి, ఏదో దేవా మేము నామకార్థంగా తీసుకోకుండా తండ్రి అది మా జీవితాంతము దేవా, అది మా కుటుంబంలో కూడా తండ్రి అది నిలబడడానికి కూడా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా. స్తోత్రం తండ్రి. ఎందరైతే దేవా ఈ అప్లికేషన్ నా జీవితంలో ఫలించాలని దేవా ఆశతో దేవా తీసుకున్నారో వాళ్ళ జీవితంలో దేవా అది నూరంతరగా ఫలింప చేయమని కూడా వేడుకుంటున్నాం అయ్యా. మూడో వ్యక్తిగా ఎవరు కూడా తండ్రి అయా ఆటంగా పరచకుండా దేవా అయా మా జీవితానికి మా కుటుంబంలో మేమే సరిదిద్దుకొని అయ్యా మీకు మాదిరికరంగా సాక్షిగా నిలబడడానికి మాకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నా అయ్యా. బిడ్డలు తండ్రి మేము ఈ విషయంలో విడాకుల కొరకు మేము వెళ్ళిన్నామని కూడా చెప్తున్నారు తండ్రి, అలాంటిది తప్పని దేవా ఈ రోజు అయ్యా మేము తీసుకున్నాం తండ్రి అయ్యా అయ్యా మేము చదివాం అయ్యా మేము ధ్యానించాం తండ్రి, ఆ విధంగా మేము కూడా దేవా మార్చుకోవడానికి మా హృదయాలను మీరు ప్రేరేపించమని వేడుకుంటున్నాం దేవా. స్తోత్రం తండ్రి అయ్యా. ఈ సమయంలో దేవా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం దేవా, ఇలాంటి మాటలు దేవా ఇలాంటి వాక్యాలు ఇలాంటి దేవా కార్యాలను దేవా మేము అందరము తండ్రి మా జీవితాలు అన్వయించుకోవడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మా యొక్క జిల్లా కాన్ఫరెన్స్ లో కూడా తండ్రి మేము అందరము దేవా ఈ విధంగా మేము నడిపించుకోవడానికి మీరు కృప చూపించమని వేడుకుంటూ నేను నేల మట్టుకు తగ్గించుకుని నీ నామాన్ని మహిమపరుస్తూ అయ్యా విశేషంగా తండ్రి మేము సాక్షిగా జీవించడానికి అయ్యా జీవిత కాలం అంతను దైవా మీకు సాక్షిగా జీవించడానికి మా కృపను దయచేయమని ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్లీజ్ సార్.